ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ సాయి నాదాయ నమః, ఓం శ్రీ సాయి నాదాయ నమః, ఓం శ్రీ సాయి నాదాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజున మనం అందరం చింతపడు గ్రామానికి వచ్చాం. ఇదివరలో చాలా ఇక్కడ ప్రవచనాలు జరిగినాయి. ఈ రోజున బాబా షిరిడి సాయి బాబా ఆలయ నిర్మాణ సందర్భంలో విగ్రహ ప్రతిష్ట రేపు, బాబా విగ్రహ ప్రతిష్ట రేపు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ప్రతిష్ట టైంలో రేపు ఉదయం 10:15 ప్రతిష్ట రేపు. రేపు ఉదయం 10:15 బాబా గారు ముఖ్యంగా 3 పండుగలు చేసేవారు. ఒకటి గురు పూర్ణిమ, ఒకటి గురు పూర్ణిమ, 2 శ్రీరామనవమి, 3 విజయదశమి. ఈ 3 బాబా గారు చేసేవారు. రేపు గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటున్నాం? రేపు వ్యాదవ్యాసుడి యొక్క జన్మదినం. వ్యాదవ్యాసుడికి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శ్రీ సాయిబాబాకి తల్లిదండ్రులు లేరు. వ్యాదవ్యాసుడి యొక్క తల్లి పేరు సత్యవతి, తండ్రి పేరు పరాశర మహర్షి. పరాశర మహర్షి విష్ణు పురాణం రాశాడు, అందుకే వైష్ణవుడికి పరాశర మహర్షి అంటే బాగా ఇష్టం. తల్లి పేరు సత్యవతి, వ్యాసుడి యొక్క తల్లి పేరు తండ్రి పరాశర మహర్షి. విష్ణు పురాణం రాసిన వాడు పరాశర మహర్షి. రేపు గురు పూర్ణిమ ఏ సందర్భంగా మనం చేసుకుంటున్నాం? వ్యాసుడి యొక్క జన్మదినం, ఆషాఢ శుద్ధ పూర్ణిమ. ఇది వ్యాసుడి జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు మనం గురు పూర్ణిమ చేసుకుంటున్నాం. వ్యాసపు గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అంటే వ్యాసుడు వేదాలను విభజించాడు, వేదాలు రాశిగా ఉండి ఆ వేదాల రాశిని విభజించాడు, విభజించి వేదాలను ప్రచారం చేశాడు. వేదాలను విభజించాడు కాబట్టి అది వేద వ్యాసుడు. ఆయనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, బాలరాయణుడని, కృష్ణ ద్వైపాయనుడని చాలా పేర్లు ఉన్నాయి వ్యాసుడికి. రేపు గురు పూర్ణిమ, బాబా గారు గురు పూర్ణిమ మహోత్సవం చాలా వైభవంగా చేసేవారు. వేలాది మంది భక్తులు షిరిడి వస్తూ ఉండేవారు. మరి వ్యాసుడికి తల్లిదండ్రుల పేర్లు చెప్తాం. బాబాకి తల్లిదండ్రులు లేరనే చెప్పాలి, అయితే ఎవరో హేతువాదులు అంగీకరించరు. హేతువాదులు అంగీకరించకపోతే మనకే రాగోళ. బాబా ఆయన శరీరాన్ని ఆయనే సృష్టించుకున్నాడు. భగవంతుడే శ్రీరామనవమ రోజున ఆయన శరీరాన్ని సృష్టించాడు. షిరిడి సాయిబాబా శరీరాన్ని సృష్టించబడిన రోజు శ్రీరామనవమి. బాబాగారు శ్రీరాము నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ నాలుగు రోజులు బాబాగారు చేసేవారు. ఈ నాలుగు రోజులు ఉత్సవాలు చేసేవారు. నవమి అంటే శ్రీరామనవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఆ నాలుగు రోజులు కూడా ఉత్సవాలు చేసేవారు. మళ్ళీ విజయదశమి చేసేవారు బాబాగారు. గురు పూర్ణిమ, శ్రీరామనవమి, విజయదశమి. ఇప్పుడు చింతపల్లిలో బాబాగారు ఆలయం నిర్మించారు. రేపు విగ్రహ ప్రతిష్ట. చింతపల్లి ఏమవుతున్నప్పుడు ఆంధ్ర శిరిడి అవుతాం. చింతపల్లి ఏమైపోతున్నప్పుడు ఆంధ్ర శిరిడి. అంటే శిరిడి ఎంత పుణ్యక్షేత్రం, ఇప్పుడు చింతపల్లి కూడా అంత పుణ్యక్షేత్రం అవుతాను. ఆంధ్ర శిరిడి అంటే భగవంతుడే సమర్థ గురువు, పరమ గురువు. అంటే శ్రీరామనవమి రోజున చాలా మంది అంగీకరించకపోవచ్చు నేను చెప్పే విషయం. శ్రీరామనవమి రోజున భగవంతుడు ఆయన శరీరాన్ని సృష్టించాడు, సాయిబాబా శరీరాన్ని. ఈ చింతపల్లిలో ఈ బాబా ఆలయం నిర్మించడం సంకల్పం ఎవరిదంటే చింతపల్లి డాక్టర్ గారు మనుమడిది. చింతపల్లి డాక్టర్ గారు అమ్మాయి గారు అబ్బాయి పేరేమో రవీంద్ర. వాడు రామకృష్ణ మఠంలో మాంక్ అయ్యాడు, సన్యాసి అయ్యాడు. అమ్మాయి గారు అబ్బాయి. ఇప్పుడు ఈ దేవాలయం సంకల్పం చింతపల్లిలో దేవాలయం నిర్మించాలని సంకల్పం వచ్చింది. మొట్టమొదటిలో ఫస్ట్ ఆ థాట్ వచ్చింది చింతపల్లి డాక్టర్ గారు అబ్బాయి గారు అబ్బాయి. ఇతని పేరు ఈ అబ్బాయి గారు చింతపల్లి డాక్టర్ గారు అబ్బాయి గారు అబ్బాయి పేరు శ్రీనివాస చంద్రశేఖర వర్మ. ఇతను ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఆ రామకృష్ణ మఠంలో సన్యాసి అయినవాడము ఎంబీబీఎస్ చదువుకున్నాడు. అతను డాక్టరు, ఇతను ఇంజనీర్. ఈ చంద్రశేఖర వర్మ సంకల్పంతో ఈ చింతపల్లి భక్తులు, తర్వాత చింతపల్లి పంచాయతీ సహకారంతో ఈ దేవాలయం ఇక్కడ అతి వైభవంగా నిర్మించబడింది. గ్రామస్తుల సహకారంతో, భక్తుల సహకారంతో, పంచాయతీ సహకారంతో చింతపల్లి డాక్టర్ గారి మనవుడు శ్రీనివాస చంద్రశేఖర వర్మ సంకల్పంతో ఈ ఆలయం నిర్మించబడింది. అంచేది ఇది భవిష్యత్తులో ఆంధ్ర శిరిడి అవుతుంది. అయితే ఆలయాలు చాలా ఆలయాలతో పోల్చుకుంటే ఇది మరీ అంత పెద్ద ఆలయం కాదు. సరిపోయేది మీడియంగా ఉంది ఆలయం. సరిపడే ఆలయం సరిపోతుంది ఆలయం. ఆంధ్రాలో శిరిడి సాయిబాబా ఆలయాలు పెద్ద ఆలయాలు మొత్తం 250 ఉన్నాయి. చెన్నై కాకుండా పెద్ద ఆలయాలు చూసుకుంటే 2 హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా 2 ఆలయాలు పెద్ద ఆలయాలు ఉన్నాయి. శిరిడి సాయిబాబా అందులో ఒక ఆలయం వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం. ఈ మధ్య నా దేహ ప్రారంభాన్ని బట్టి ఆహ్వానాన్ని పురస్కరించుకుని చాలా శిరిడి బాబా ఆలయాలకు వెళుతున్నాం. వాళ్ళు పిలుస్తున్నారు, మేము వెళుతున్నాం. ప్రతి సంవత్సరం కాకినాడ సమీపంలో కూడా పెద్ద ఆలయం ఉంది, అక్కడ కూడా వెళుతున్నాం ప్రతి సంవత్సరం. అది బహుశా నా దేహ ప్రారంభం అది ఉండొచ్చు. శిరిడి బాబాను 3 రకాలుగా అర్చన చేస్తారు. కొంతమంది శ్రీరాముడిగానే అర్చన చేస్తారు. రాముడే శిరిడి సాయిబాబా అంటే రాముడే అనే రూపం, అంటే రాముడి రూపంలో బాబాని, బాబా అంటే రాముడే అనే రూపంలో బాబాని రాముడిగా అర్చన చేసేవాడు ఉన్నారు. అందుకే మీరు బాబాని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా మీకు అలంకారం చేస్తారు. చాలా చోట్ల బాబాని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా అలంకారం చేయడానికి కారణం ఏంటంటే రాముడి యొక్క అంశే శిరిడి బాబా. రెండు కొంతమంది ఎలా పూజిస్తారంటే దత్తాత్రేయుడిగా పూజిస్తారు. కొంతమంది ఎలా పూజిస్తారంటే హనుమానంగా పూజిస్తారు. నాకు సిరిడీలో, నేను సిరిడీ వెళ్ళినప్పుడు బాబా గారు నాకు స్వప్నంలో బాల హనుమానుగా దర్శనమిచ్చారు. చాలా సుందర రూపం, బాల హనుమానుగా దర్శనమిచ్చారు. అంచేది నాకు బాబా విగ్రహం చూసేటప్పటికీ నాకు బాల హనుమానే గుర్తుకొస్తాడు. నేను హనుమానుగానే ఆయన నేను ఆరాధిస్తున్నాను. హనుమాన్ నాకు అలా బాల హనుమానుగానే దర్శనమిచ్చాడు బాబా. బాబా గారి గురించి ఆయన 1800 రమణ మహర్షి గారు అరుణాచలంలో 54 ఉన్నారు. బాబా గారు షిరిడీలో 60 ఉన్నారు. 1858 వచ్చారు షిరిడీ బాబా. ఆయనకి షిరిడీ కాదు, ఆయన ఏ ఊరో ఎవరికీ తెలియదు, ఏ ప్రాంతమో ఎవరికీ తెలియదు, ఆయన తల్లి పేరు తెలియదు, ఆయన తండ్రి పేరు తెలియదు, ఆయన ఇంకా ఏ మతం అయితే హిందూ మతం అయితే తెలియదు, ముస్లిం మతం అయితే తెలియదు, ఎవరికి ఏది తెలియదు. ఏమి చేస్తుంది ఆయన శరీరాన్ని సృష్టించిన వాడే భగవాన్. నా మాటలు మీరు నమ్మకపోయినా ఇబ్బంది లేదు, హేతువాదం నమ్మకపోయినా ఇబ్బంది లేదు, మీ నమ్మకాలను కూడా మీరు ఆధారపడి బాబా 1858 సిరిడి వచ్చారు. అంతకుముందు 1854 ఒకసారి సిరిడి వచ్చారు. ఎందుకో కారణం తెలియదు, కానీ 3 సిరిడిలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. కారణం తెలియదు మనకి. 1858 వచ్చాక ఉండిపోయారు. అంతకుముందు 1854 సిరిడి వచ్చారు కాబట్టి 3 ఉండి వెళ్ళిపోయారు. ఒక మసీదులో ఉండి వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఎదవని సన్యాసి సాయిబాబా. మనం కులాభిమానం లేదని నోటితో చెప్తాం, లోపం అంతా కులాభిమానం. మతాభిమానం, మాకు మతం అక్కర్లేదని నోటితో చెబుతాం, హృదయంలో ఇదంతా మతం. నాకేం ప్రాంతీయ అజ్ఞానాలు లేవని చెబుతాం, హృదయంలో అంతా ప్రాంతీయ అజ్ఞానాలే. బాబాకి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఒక ప్రాంతంతో సంబంధం లేదు. నిజమైన సన్యాసి బాబా. ఆంధ్ర కలిసి భోజనం చేయవలసింది. నిజమైన సన్యాసి, ఏ ట్రూ మాంక్. సద్గురువు, సమర్థ సద్గురువు, పరమ గురువు. 1800 ఆయనకి ఆయన 2 విడిచిపెట్టమన్నాడు, 2 స్వీకరించమన్నాడు. బాబా ఎక్కువగా రిపీట్ చేసేది ఏంటంటే ఆయన జీవితం కూడా 2 స్వీకరించమన్నాడు. 1 విశ్వాసము, 2 ఓర్పు. 1 విశ్వాసము, 2 ఓర్పు. కాఫీలో పంచదార కలుపుకుంటాం, అలాగే విశ్వాసములో ధైర్యము కలుపుకోండి, ఓర్పులో ధైర్యము కలుపుకోండి అన్నాడు బాబా. ఊరికే విశ్వాసం అని చెప్పేది లేదు, ఆ విశ్వాసంలో ధైర్యం కలుపుకోండి. ఒట్టి ఓర్పు సరిపోదు, ఆ ఓర్పులో ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే మీ ఓర్పు నిలబడుతుంది, ధైర్యం ఉంటేనే మీ సహనం నిలబడుతుంది. 2 విశ్వాసము, ఓర్పు ప్రాక్టీస్ చేయమన్నాడు జీవితం పొడుగున. 2 విడిచిపెట్టమన్నాడు. అది అహంకార మమత. మనం అహంకారం మమకారం అంటాం, సాయిబాబా అహంకారం మమకారం అంటారు. చూడమండి, ఎవరినో ఇచ్చి బ్యాలెన్స్ చేయమన్నాడు. ఈ పని నువ్వు చూస్తాను, ఈ పని నువ్వు చూస్తాను, ఈ పందిని బ్యాలెన్స్ చేసేవాడు అది చూసి చూస్తూ ఉండడు. అహంకారం మమత బాబా. మన అహంకారం మమకారం, అహంకారం మమకారం ఎలా అంటాం బాబా, అలాగని వాడు కాదు. అహంత మమత విడిచిపెట్టవలసిందేమో, అహంత మమత విడిచిపెట్టవలసింది ఏమిటి? అహంత మమత స్వీకరించి ప్రయత్నించవలసింది ఏంటి? విశ్వాసము ఓర్పు అంటే బాబా విగ్రహం దగ్గర ఈ రెండు మాటలు రాస్తారు. ఒక పక్కన విశ్వాసం రాస్తారు, ఒక పక్కన ఓర్పు రాస్తారు. బాబాకు మూడు భాషలు వస్తారు, మరాఠీ భాష వచ్చును, ఉర్దీ భాష వచ్చును, హిందీ భాష వచ్చును. బాబాకు మూడు భాషలు. అల్లాహు అక్బర్ అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అనేవారు. అల్లాహు అక్బర్ అంటే అందరికంటే భగవంతుడే గొప్పవాడు అని. భగవంతుడితో సమానమైన వాడు లేడు, భగవంతుడి కంటే మించిన వాడు లేడు, భగవంతుడి కంటే భగవంతుడితో సమానమైన వాడు లేడు. ఎవరైనా ఎవరో కూడా మాలో ఏదో ఆధిక్యతో ఉందని మీరు ఎవరు ఏమో అనుకోవద్దు. మీలో ఆధిక్యత ఏమీ లేదు. అహంకారం ఉందంటే మీ అహంకారాన్ని ఆధిక్యతలో ఉందనుకుంటున్నారు. మీ అహంకారం మీకు ఆధిక్యత కింద కనిపిస్తుంది. ఈ ఆధిక్యత వల్ల, ఈ ఆధిక్యత వల్ల మీరు భగవంతుడికి నాలో ఏదో ఆధిక్యత ఉండటం ఉందనుకోవటం వల్ల మీరు భగవంతుడికి దూరం అయిపోతారు, దేహానికి దగ్గరైపోతారు, విషయాలకి దగ్గరైపోతారు, లోకానికి దగ్గరైపోతారు. అంటే నాలో ముందు ఏదో ఆధిక్యత ఉంది, నాలో ఏదో విశేషం ఉందనేటువంటి తెంట కూడా విడిచిపెట్టుకున్నాడు వాడు బాబా. ఇప్పుడు మనకి భగవంతుడి మీద ప్రేమ ఎందుకు పోతామంటే భగవంతుడి కంటే మనమే గొప్పవాళ్ళం, భగవంతుడి కంటే మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాం. అంటే భగవంతుని మనం పూజ ఏం అర్చన చేస్తాం? అల్లాహు అక్బర్ అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అని బాబు అనేవాడు. మనుషులు పాడైపోవడం కారణం ప్రతి మనిషి ఎందుకు పనికిరాని వాడు కూడా నాడే ఏదో ఆదిక్యత ఉంది. ఇలా అనుకోవటం అయితే మనుషులు పాడైపోతున్నారని బాబా చెప్పారు. రమణ మహర్షి గారికి పేరు కావ్య కంటే గణపతి శాస్త్రి గారి పేరు పెట్టారు. నామకరణ భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరు కావ్య కంటే గణపతి శాస్త్రి గారి పెట్టారు. ఆ పేరు సాయి బాబా అని పేరు ఎవరు పెట్టారు అని ప్రశ్న ఇక్కడ. సాయి బాబా అని ఎవరు పెట్టారని ఇక్కడ ప్రశ్న. ఆయన 1852 సంవత్సరం ఆ ప్రాంతంలో బాబా గారు సిరి రాక ముందు అక్కడక్కడ అడవిలో చెట్లు కింద కూర్చున్నవారు, ఏదో చెట్టు కింద కూర్చుంటా ఉండేవారు. ఒకసారి ఒక సిరిడికి 30 మైళ్ళ దూరంలో ఒక అడవిలో చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన ఒక్కడే కూర్చుంటే కొంతమంది దెయ్యం పోతామని పారిపోతా ఉంటారు బాబాను చూసి. ఆయన ఒక్కడే కూర్చున్నాడు చెట్టు కింద. పైగా నెత్తి మీద గొడ్డోటి కట్టుకుంటాడు ఆయన. నెత్తి మీద ఎప్పుడు వస్త్రం, స్నానం చేసేటప్పుడు తప్పించి నెత్తి మీద వస్త్రం తీరు బాబా. స్నానం చేసేటప్పుడు చేస్తారో తర్వాత నెత్తి మీద బట్ట తీరు అంటే బాబా నెత్తి మీద ఎప్పుడు బట్ట ఉంటుంది, అక్కడ వస్త్రం ఉంటుంది. స్నానం చేసినప్పుడు చేస్తారు, మిగతా టైంలో తీరు. సరే బాబా ఒక అరణ్య మాసంలో చెట్టు కింద కూర్చుని ఉండగా ఆ సమీప గ్రామంలో ఒక గుర్రం పోయింది. గుర్రం పోతే వాడు గుర్రం వెతుక్కుంటూ బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా అనలేదు, ఆ పేరు లేదు అప్పుడు, బాబా అది పేరు లేదు అసలు. నా గుర్రం పోయిందండి, ఆ గుర్రం మీద బతుకుతున్నాను, గుర్రం తోలుకుంటున్నాను, గుర్రం మీద బతుకుతున్నాను, నాకు పొట్ట గుర్రం వల్ల వెళ్తానని చెప్పాడు వాడు. అప్పుడు బాబా ఏమన్నారంటే పలా ఇంత దూరంలో పచ్చగడ్డి మేస్తోందని గుర్రం అక్కడికి వెళ్ళి నువ్వు ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి నీ గుర్రం నువ్వు తోలుకుపో అన్నాడు. సరే బాబా ఎక్కడికి చెప్పాడు అక్కడే గుర్రం ఉంది. సరే గుర్రం తీసుకొచ్చి బాబాకి చూపించాడు. అలా కదండి, నాకు గుర్రం లభించేలా చేశారు, మా ఇంటికి రండి అన్నాడు. బాబా అన్నాడు, ఈ రోజు రాను రేపు వస్తా అన్నాడు. గుర్రం కూడా రాను, ఈ రోజు రాను, మీ ఇంటికి రేపు వస్తాను అన్నాడు. సరే ఆ రోజు వెళ్ళలేదు బాబా, మరుసటి రోజున వాడి ఇంటికి వెళ్ళాడు. వాడి ఇంటికి 2 రోజులు ఉన్నారు. ఇప్పుడు పెళ్లికి ఎవరైనా ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళాలంటే అందరూ బస్సుల్లో వెళ్ళిపోతున్నారు. బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, పూర్వం 2 అడ్ల బళ్ళ మీద వెళ్ళేవారు పెళ్లి. పూర్వం అందరూ కూడా 2 అడ్ల బళ్ళ మీద పెళ్లికి వెళ్ళేవారు. ఇప్పుడు బస్సులో ఏమి బస్సులు లేవు, ఇప్పుడు స్కూటర్లు ఏమి లేవు, ఇప్పుడు చిన్న కార్లు అని. పూర్వం 2 అడ్ల బళ్ళే, 30 మీళ్ళు వెళ్ళారు, 40 మీళ్ళు, 2 అడ్ల బళ్ళ మీద పెళ్లికి వెళ్ళేవారు. సరిగ్గా బాబా అక్కడ ఉన్నదో పెళ్లి సంబంధం ఒకటి కుదిరింది. ఆ పెళ్లి సంబంధం సిరిడి. ఆ పెళ్లి సంబంధం ఏంటంటే మగపెళ్ళేమో బాబా ఉన్న ఊరు, అంటే గుర్రం దొరికింది చూసారు ఆ ఊరు, ఆడపెళ్ళేమో సిరిడి. ఆడ బాబాకి వచ్చి పెళ్లి కబురు చెప్పారు, బాబా మీరు కూడా పెళ్లికి రావాలండి, సిరిడి చెడుతున్నాం మేము, మీరు కూడా పెళ్లికి రావాలని. బాబా వస్తానాడు. బాబా వస్తానంటే రెండెడ్ల బండి మీద బాబాను కూర్చోబెట్టేశారు. బాబా పేరు ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్తున్నా, అంటే ముందు పేరు లేదు, పేరు లేదు, ఊరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఏమీ లేదు. వ్యాధదాసుడికి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ షిరిడి సాయిబాబాకి తల్లిదండ్రులు లేరు. సరే పెళ్లి పళ్ళు దిగుతున్నాయి, రెండెడ్ల పళ్ళు తిరిగి వచ్చేసినాయి. ఇలా ఖాళీ ప్రదేశంలో పూర్వం షిరిడిలో ప్రాచీన కాలం నుంచి ఎప్పటి నుంచో గుడి ఉంది, ఒక విష్ణువుకు సంబంధించిన గుడి ఉంది. విఠోబా గుడి ఏదో అంటారు, విష్ణువుకు సంబంధించిన గుడి అది. ఆ గుడి యొక్క ఏరియాలో ఈ బళ్ళు అన్నీ ఆఫ్ చేశారు. పెళ్ళోరు అక్కడ దిగి అక్కడ దిగి పెళ్ళోరు ఇంటికి పెడతారు. సరే అక్కడ రెండెడ్ల బండి నుంచి బాబాను దింపారు. అప్పుడు బాబా అని పేరు రాలేదు, వీడికి దింపారు, మనిషిని దింపారు, పేరేమి లేదు, ఫకీర్ అని వారు మర్చిపోయారు. ఏదో పేరు పెట్టి కదా, ఫకీర్ ఫకీర్ అనేవారు. సాయిబాబా పేరు లేదు, ఫకీర్ ఫకీర్ అనేవారు. సరే రెండెడ్ల బండి దిగుతా అంటే ఆశ్చర్యంగా ఆ దేవాలయం ధర్మకర్త అక్కడే ఉన్నాడు. ఆ షిరిడి ఊళ్ళో ఉన్నటువంటి విష్ణు ఆలయం ధర్మకర్త అక్కడే ఉన్నాడు. రెండెడ్ల బండి దిగుతాంటే చూశాడు ఆ నెత్తి మీద వస్త్రం, ఆ కళ్ళు, ఆ ముక్కు, పల్చటి శరీరం, పొడిగాటి అరిచేతులు, పొడిగాటి పాదాలు, ప్రశాంతమైన నేత్రాలు, చిరునవ్వు, అద్భుతమైన దయ, అపారమైన మానవ జాతి మీద అపారమైన ప్రేమ, ఇవన్నీ ఒక్కసారి ఆ దేవాలయం ధర్మకర్తలా చూశాడు. బాబా ముఖంలోకి చూశాడు. చేతులు ఇంతంత ఉన్నాయి, చర్మం పలసగా ఉంది, పాదాలు పొడుగ్గా ఉన్నాయి, చెవులు పొడుగ్గా ఉన్నాయి, కళ్ళు మెరిసిపోతున్నాయి. కళ్ళు మెరిసిపోతాయంటే మేడిగుడ్లు కాదు, ప్రశాంతంగా ఉన్నాయి, నక్షత్రాల్లా మెరుస్తున్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. ఆ ధర్మకర్త దగ్గరికి వచ్చాడు. ఆ దేవాలయం ధర్మకర్త దగ్గరికి వచ్చి అన్నాడు. వచ్చి ఆ ముఖంలో ఉన్న తేజస్ చూసి యా సాయి బాబా యా అన్నాడు. ముందు యా అంటే స్వాగతం అయ్యా ఓ సాయి బాబా అని అప్పు వచ్చింది. అప్పుడు అప్పుడు కానీ పేరు పకీర్ 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 గాడు పకీర్ గాడు యా సాయి బాబా అన్నాడు. ఏదో దేవాలయం ధర్మకర్త అంటే యా అంటే స్వాగతం అని. బాబా సాయి బాబా, నీ శ్రీకి ఇంత కాలానికి వచ్చావు, నీకు స్వాగతం అని. ఆ పేరే ఆ ధర్మకర్త నోటంట, దేవాలయ ధర్మకర్త నోటంట ఏ పేరైతే వచ్చిందో ఆ పేరు ఇప్పుడు బాబా ప్రపంచ విశ్వవ్యాప్తమైంది. అప్పుడు ఆ ధర్మకర్త ఏమని కోరాడంటే, మీరు ఏదో పెళ్లికి రావడం కాదు ఇక్కడికే, మీరు షిరిడిలో ఉండిపోవాలని కోరాడు. ఏదో పెళ్లికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఆ మగపిల్లడు కూడా వచ్చాడు బాబా, మీరు పెళ్లికి వచ్చి వెళ్ళిపోవటం కాదు ఇక్కడ మీరు షిరిడిలో ఉండిపోవాలన్నాడు. మరి ఆ ముహూర్తం ఏంటి ఉండదు, ఆ జన్మాంతర అనుబంధం. అసలు ఇంకోటి జన్మాంతరమైన అనుబంధం లేకపోతే ప్రేమ కుదరదు, ఆప్య అయితే కుదరదు. ఈ గురువులందరికీ బాబా ఒక మాట చెప్పాడు. బాబా గురువులందరికీ ఒక మాట చెప్పాడు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికి చిరాకు పడకండి. మీరు ఎంచేది పూర్వజన్మలో మీతో అనుబంధం ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వస్తారు లేకపోతే రారు, అంచేది వాళ్ళని విసుక్కోవద్దని చెప్పేవాడు బాబా. అందరి గురువులకి వర్తిస్తుంది. బాబా అందరి గురువుడికి వర్తించి ఇలా చెప్పాడు. ఏం చేదంటే మీకు పూర్వజన్మలో ఏదైనా అనుబంధం అండి, పూర్వజన్మలో ఏదో ఆప్యాయతంతోనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు విసుగ్గా చూడకండి, ప్రేమగా చూడండి అని అందరి గురువులకి సలహా చెప్తారు. సరే బాబా పెళ్లికి వెళ్ళటం మానేసా, ఊరి చివరి మరి బాబా వాడినాడు, మీరు షిరిడీలో ఉండిపోవాలి అన్నాడు ధర్మకర్త. సరే ఉండిపోతున్నాడు షిరిడి చివరికండి. 1858లో వచ్చాడు బాబా. ఎక్కడికి? షిరిడి. 1915 అక్టోబర్ నెల 15వ తేదీన శరీరం విడిచిపెట్టాడు బాబా. బాబాకి శరీరం నిర్వాణ అయిన రోజున కానీ శరీరం పుట్టినరోజు లేదు, బర్త్డే లేదు. ఆ బర్త్డే శ్రీరామనామం చేస్తారు, అదేనా ఆ రోజున దేహం సృష్టించబడింది కాబట్టి. పంతొమ్మిది వందల 18 అక్టోబర్ నెల 15వ తేదీన బాబా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. అయితే భక్తులతో తల్లికి బిడ్డలకి ఎటువంటి సంబంధం ఉంటుందో బాబాకి భక్తులకి అటువంటి సంబంధం ఉంటుంది. బాబా ఒక మాట చెప్పారు, నా శరీరంతో ఏమి సంబంధం లేదు, నాకు శరీరం లేకపోయినా నేను కలిసే ఉంటాను, మీ కష్టకాల్లో పాల్గొంటాను, మీకు ఇచ్చిన కష్టాలు తీరుస్తాను, మీ కోరికలు నెరవేరుస్తాను, ఈ సమాధిలో ఉండి మీకోసం పనిచేస్తాను అన్నాడు బాబా. మిమ్మల్ని విడిచిపెట్టను, శరీరం పోయిందని మిమ్మల్ని విడిచిపెట్టనని చెప్పాడు బాబా. శరీరం ఉన్నప్పుడు మీకోసం ఎలా పనిచేస్తున్నాను, శరీరం లేకపోయినా నేను ఎలాగ పనిచేస్తాను, శరీరంతో సంబంధం లేదు, పనిచేసే శక్తి వేరుగా ఉంది, అది పనిచేస్తుంటుంది, భౌతిక శరీరానికి దీనికి ఏమీ సంబంధం లేదని బాబా చెప్పాడు. బాబా సమాధి చేసిన మందిరాన్నే బాబా సమాధి మందిరము అని పిలుస్తారు. ఒక దొంగ ఏమని చెప్పాడంటే, ఎక్కడో ఒక వస్తువు ఒక ఇంటికాడ దొంగతనం చేశాడు ఒక దొంగ. వాడిని పోలీసు వాళ్ళు పట్టుకుని మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు. ఆ మేజిస్ట్రేట్ దగ్గర ఈ దొంగ ఏం చెప్పాడంటే, నేను ఈ వస్తువులు దొంగతనం చేయలేదు, నాకు సిరిడీలో సాయిబాబా ఇచ్చాడని చెప్పాడు. నేను ఈ వస్తువులు దొంగతనం చేయలేదు, నేను నాకు షిరిడి వెళ్ళాను, నాకు సాయిబాబా ఇచ్చాడు ఈ బంగారపు వస్తువులు అని చెప్పాడు. బాబాకి బ్యాంక్ అకౌంట్ లేదు, బాబా విద్యాచారి కాదు, పైకి ఆశ లేని నటించి లోపల ఆశ పెట్టుకున్నవాడు భగవద్గీతలాడు విద్యాచారి అన్నాడు. బాబా విద్యాచారి కాదు, బాబా దగ్గర నటన లేదు. ఎవరైనా ధనవంతులు డబ్బిస్తే చేతుడు పుచ్చుకున్నాడు, మళ్ళీ ఎవరికి ఇవ్వాలంటే అతను పేదవాళ్ళకి ఇచ్చేసేవాడు. బ్యాంక్ అకౌంట్ లేదు, ఉదయం కూర్చుని వాడు సాయంత్రం వరకు ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి ధనం ఇస్తే తీసుకున్నాడు, మళ్ళీ ఎవరికి ఇచ్చాడు సాయంత్రం. ఆ రోజున 1000 రూపాయలు వచ్చాయనుకోండి, ఉదయం మొదలు సాయంత్రం దాకానే మళ్ళీ 1000 రూపాయలు పంచిపెట్టి వచ్చాడు, సాయంత్రానికి ఒక పైస ఉండేది కాదు. వాడు బాబా నేను డబ్బు చేతితో ముట్టుకొని ఇటువంటి మాటలు బాబాయ్ చెప్పేవాడు కాదు, డబ్బు ముట్టుకున్నాడు, మళ్ళీ అతనికి ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చేవాడు. సాయంత్రానికి క్లియర్ అయిపోవాలి అకౌంట్, సాయంత్రానికి క్లియర్ అయిపోవాలి. వాడు బాబా. సరే ఈ దొంగ గొడవ దగ్గరికి వద్దాం, ఈ దొంగడు గొడవ పెద్ద గొడవ ఏం చివరికాడు. సరే వాడు ఏం చేశాడంటే, నాకు బాబాయ్ ఇచ్చాడు బంగారు పోస్తుడని మేస్టేడుతో చెప్పాడు. సరే మేస్టేట్ ఏమన్నాడంటే, ఆయన సమన్ల పంపండి ఆడికి అన్నారు. ఎవరికండి? బాబాకి. ఆయన పెద్ద అయినా ఆయన మనం పోలీసులను పంపి కోర్టుకి తీసుకొస్తే బాగుండదండి. అది మీరు ఎవరినొకరిని రిసీవర్ ఏదో అంటారు, దాన్ని మీ స్టేట్ తరఫున ఒకరు వస్తారు, అలా సాక్ష్యం తీసుకొచ్చిన పెద్దవాళ్ళ దగ్గరికి రావచ్చు. అలాగా మీ తరఫున ఒకరిని పంపండి మీ స్టేట్ దగ్గర అంటే, మరి దొంగోడు ఈ వస్తువులను నాకు బాబా ఇచ్చాడంటే, అసలు బాబా ఇచ్చాడు లేదు తెలియాలి కదా. మీకు బాబా ఇచ్చాడంటే మీ తరఫున ఎవరినైనా ప్రేరణ పంపమని ఏదో అంటారు, రిసీవర్ ఏదో అంటారు అని వాడు వచ్చి మాట్లాడతాడు. మేస్టేడ్ తరఫున వచ్చి బాబాతో మాట్లాడతాడు. అలాగే ఒకరిని పంపారు వాడిని బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, మీ పేరు ఏమి పేరు అన్నాడు. ఆ పేరు, ఈ శరీరాన్ని సాయిబాబా అంటారు అన్నాడు. చైతన్యానికి పేరేమండి? భగవంతుడికి పేరేంటండి? భగవంతుడికి పేరేంటి అసలు? మీ తండ్రి పేరేంటి అన్నాడు. నా తండ్రి పేరు సాయిబాబా అన్నాడు. ఇదే నీ పేరే, నీ పేరేంటేది సాయిబాబా అంటున్నాడు, నీ తండ్రి పేరేంటి సాయి అంటే సాయిబాబా శరీరాన్ని సాయిబాబా సృష్టించుకున్నారు. నీ తండ్రి పేరు ఏం పేరు అన్నాడు. నా తండ్రి పేరు సాయిబాబా అన్నాడు. నీ మతము పేరు ఏం పేరు అన్నాడు. ఎలా పేరు అదే కృష్ణ అడిగాడు వచ్చాడు. నీ మతము పేరు ఏం పేరు అన్నాడు. నా మతము పేరు భగవంతుడు అన్నాడు. నీ కులము పేరు ఏం పేరు అన్నాడు. నా కులము పేరు భగవంతుడు అన్నాడు. మరి బలానా దొంగ వస్తువులు నువ్వు ఇచ్చావని చెప్తున్నాడు వాడు. నువ్వు రాసుకోవాలి, రికార్డు చేసుకోవాలి. నువ్వు ఇచ్చావా ఆ దొంగకు వస్తువులని ప్లేడర్ అడిగాడు. ఏమి ఈ గోళ, ఆ గోళ తోటి నాకేలా అన్నాడు. ఏమి ఈ గోళ, ఎవడో దొంగడు ఏంటి బేస్ చేసి పట్టుకోవడం ఏంటి, నేను ఇచ్చానంటే మీరు ఈ గోడలంతా ఇక్కడ వేసుకురా. ఏమి ఈ గోళ, ఇలాగే అన్నాడు బాబు. ఏమి ఈ గోళ, ఆ గోళతోటి, ఆ దొంగ గోళతోటి, కోర్టు గోళ, కోర్టు గోళతోటి, ఏమి ఈ గోళ, ఆ గోళతోటి నాకు ఏమి సంబంధం అన్నాడు. ఇది రాసుకున్న ప్లేడర్ పోయాడు. బాబా చెప్పింది ఏంటంటే పునాది లేని ఇల్లు నిలబడదు. పునాది లేని ఇల్లు నిలబడదు. కళ్యాణ గుణాలు లేకుండా, ఆత్మగుణాలు లేకుండా, దైవీ గుణాలు లేకుండా నీకు ఆత్మజ్ఞానం రాదని చెప్పాడు. పునాది లేకుండా ఇల్లు కడితే ఎలా ఉంటుందో, దైవీ గుణాలు లేకుండా, కళ్యాణ గుణాలు లేకుండా ఆత్మజ్ఞానం సంపాదిస్తే మీరు ఫెయిల్ అవుతారు కానీ సక్సెస్ అవ్వలేరు అని. బాబా బాగా ధనం ఉంది, ఎవరైనా లోభిస్తున్నా ఉంటారనుకోండి, ఎవరైనా జేబులు 100 రూపాయలు ఇలా ఇవ్వని అడుగుడు. బాగా ధనం ఉంది అనుకోండి, బాగా కొన్ని లోభిస్తున్నా ఉంటారనుకోండి, అందరినీ అడగడు. మీ జేబులు 100 రూపాయలు ఉన్నాయి ఇలా ఇమ్మని అడుగుడు. అంటే ఏంటి వాడికి అడుగ, లోభిత్వం అనే గుణం పోగొట్టడం కోసం. మీ జేబులు 100 రూపాయలు ఇలా పడే 105 రూపాయలు అనుకోండి, ఆ జేబులో ఎంతుందో అని తెలిసిపోయింది. జేబులో 105 రూపాయలు నాకు 100 రూపాయలు నువ్వు అట్టే పెట్టి 5 రూపాయలు ఎలా పడవి అన్నవాడు. అంటే వాడికి ఏంటి, 5 రూపాయలు బాబా ఏం చేసుకుంటాడు, బాబాకి 5 రూపాయలు మళ్ళీ తీసుకుని వాడికి ఇచ్చాడు. అంటే వాడిని అడగడంగా ఉద్దేశం ఉంటే వాడు లోభిత్వం పోగొట్టడం కోసం బాబా ఉద్దేశం. బాబా చక్రవర్తి. నువ్వు ఎక్కడైనా సరే చాలా చోట్ల బాబాను సింహాసనం మీద కూర్చోబెట్టి పూజిస్తారు, బాబాను రాజుగా పూజిస్తారు. ఆయన జీవి, ఆయన శరీరం ఉన్నప్పుడు కూడా ఆయన ఎత్తి మీద కిరీటం పెట్టి పూజించేవారు. బాబా దగ్గర, బాబా నిజమైన సన్యాసి. రాజకీయ గొడవలు లేవు, సాంఘిక గొడవలు లేవు, మతాల గొడవలు లేవు, కులాల గొడవలు లేవు. ఎప్పుడు నిర్మూలంగా ఉండేవాడు. రాజకీయం లేదంటే లేదు, సాంఘిక గొడవలు లేవు, కులాల గొడవలు లేవు, ఏ రకమైన పేచీలు, ఏ రకమైన వివాదాలకు అన్నింటికి అతీతుడు బాబా సాయి బాబా, సిరిడి సాయి బాబా. కొంతమంది రాజకీయ నాయకులు కూడా బాబా దగ్గరికి వస్తూ ఉండేవారు. 1918 అక్టోబర్ నెలలో 15 శరీరం నుంచి పెట్టారు. 1917 లోకమాన్య బాల గంగాధర తిలక్ గారు వచ్చారు బాబా దగ్గరికి. ఎవరు స్నేహితులు తీసుకొచ్చారు తిలక్ గారు. ఆయన లోకమాన్యుడు, ఈయన మహాత్ముడు. గాంధీ గారి మహాత్ముడు, ఆయన లోకమాన్యుడు. ఆయన శరీరం విడిచిపెట్టాడు, ఈ శరీర నాయకత్వం తీసుకున్నాడు. అంటే ఆయన 1920 శరీరం విడిచిపెట్టాడు తిలక్ గారు. ఆయన లోకమాన్యుడు, ఈయన మహాత్ముడు. 1917 ఎవరో రాజకీయ నాయకులు తిలక్ గారిని బాబా దగ్గరకు తీసుకొచ్చారు. తిలక్ గారిని పరిచయం చేశారు బాబా దగ్గరికి. ఈయన గొప్ప నాయకుడు, దేశభక్తుడు, పేట్రియట్, స్వరాజ్యం భర్త్ రైట్, అండ్ విల్ హ్యావ్ ఇట్. అని శ్లోగన్ ఇచ్చింది లోకమాన్య బాలగంగాధరశిల లోకమాన్యుడు. ఆయన జీవితంలో చాలా కాలం జైల్లోనే గడిపేశాడు తిరక్క. గొప్ప సంస్కృత పండితుడు, గొప్ప గణిత శాస్త్రవేత్త, బహుమతి మేధావి, రచయిత, వక్త. సరే ఈ గురించి తిరక్ గారి గురించి బాబాతో చెప్పాడు. స్వాతంత్ర సమయంలో ఇలా ఫ్రీడమ్ ఫైటర్ అని అని చెప్పాడు తిలక్ గారి గురించి. తిలక్ గారి గురించి తెలియని వాడు ఎవరు ఉండడు. అయినా కానీ అలా పరిచయం చేశాడు బాబా గారు. అప్పుడు బాబా గారు మాట చెప్పారు, ఆయన చేసి ఈ పని మంచిదే కానీ ఆయన టైం అయిపోతోంది అన్నాడు. ఆయన చేసి ఈ పని మంచిదే, ఆయన టైం 19:15 కలుసుకున్నాడు, 19:00 బాగా తిలక్ గారి సరి గురించి పెట్టేశారు. కొత్త నాయకుడు వస్తున్నాడు అన్నాడు. ఆయన శరీరం ఆయన పని చాలా మటుకు పూర్తి అయిపోయింది, కొత్త నాయకుడు రాబోతున్నాడు అని చెప్పాడు. అంతవరకు చెప్పాడు. 1918 బాబా గారు శరీరం విడిచిపెట్టారు, 20 తిలక్ గారు విడిచిపెట్టారు, 20 గాంధీ గారి నాయకత్వం వచ్చింది. అంటే 20 ముందే తిలక్ గారి తోటి పరిచయం ఉంది. తిలక్ గారు ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టారో మళ్ళీ గాంధీ గారికి నాయకత్వం 1920. బాబా అన్నింటికి రాజకీయాలకు అతీతుడు, సాంఘిక పరిస్థితులు అతీతుడు, వ్యవహారాలకు అతీతుడు, అన్నింటికి అతీతుడు. ఇంకా ఆయనకు బాగా ఇష్టం ఏంటంటే అన్నదానం. బాబా రోజు భిక్షకు వెళ్ళేవాడు. ఎవరికో ఒక మనిషికో ఒక కుక్కకో ఎవరికొకరికి ఆ దీక్ష చేసుకున్న తెచ్చుకునే అన్నం ఎవరికి పెట్టుకున్నాను తీసుకు లేదు వాడు బాబా. బాబా ఏమో దీక్ష తెచ్చి దీక్ష చేసుకుని తెచ్చిన రోజు సాయంత్రం 5 వెళ్ళాడు దీక్ష. దీక్ష తెచ్చుకున్న మసీదులో కూర్చున్నవాడు. మసీదులో కూర్చుంటే నేను తెచ్చుకున్న దీక్ష టైంకి ఏమైనా కుక్కలు ఉంటే రెండు కుక్కలు పెట్టేవాళ్ళు, మనుషులు ఉంటే మనుషులు పెట్టేవాడు. మిగతా నాకు తక్కువ తినండి, తక్కువ మాట్లాడండి అని బాబా చెప్పేది. మనం ఎక్కువ తింటున్నాం, ఎక్కువ మాట్లాడుతున్నాం. బాబా చెప్పింది ఏంటంటే తక్కువ తినండి, తక్కువ మాట్లాడండి. మనం ఎక్కువ తినేసి ఎక్కువ మాట్లాడు. ఒకసారి బాబా దగ్గర కూర్చున్నప్పుడు గొనుక్కుంటున్నాడు లోపల. తగ్గిద్ది ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయ. ఉపదేశంకి జ్ఞానం తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం అని శ్లోకం గొనుక్కుంటున్నాడు లోపల. ఏంట్రా గొనుక్కుంటున్నా పైకి ఏడవమన్నాడు బాబా. అది వేసి ఏంటో పైకేడు లోపల గొనుక్కుంటున్నాడు ఏంటన్నాడు బాబా. ఇది 4వ అధ్యాయంలో వస్తుంది శ్లోకం. తగ్గిద్ది ప్రణిపాతే నా పరిప్రశ్నేన సేవయ. ఆడు పండితులు సంస్కృత పని లోపల గొనుక్కోద్దురా, ఏడు వేసి ఏంటో పైకి ఎలవమన్నాడు. అంటే బాబా ఉద్దేశం ఏంటో శాస్త్ర పాండిత్యం లేకపోయినా, డబ్బు లేకపోయినా, అధికారం లేకపోయినా భగవంతుని మీద ఒక్క విశ్వాసం ఉంటే చాలు, వాడికి ఆత్మానందం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతున్నాడు. గురుదేవుడు చాలు, గురుదేవుడు చాలు, గురు దైవం సరిపోతుంది. మీకు పాండిత్యంతో పనలేదు, అధికారంతో పనలేదు, ధనంతో పనలేదు, ఒక్క విశ్వాసం వల్ల, గురుదేవుడి పట్ల విశ్వాసం వల్ల మీకు ఆత్మానందం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనుష్యానందానికి ఎంత మనుష్యానందం కంటే ఎంత గొప్పది బ్రహ్మానందం అని. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అది పైకి ఆడమంటున్నాడు, లోపల కొనుక్కున్నాడు ఈ శ్లోక అన్నవాడు. అది పైకి ఏడ్చి లే, పైకి ఏడవమన్నాడు. తత్వవిద్ధి దాన్ని తెలుసుకో అన్నాడు కృష్ణుడి గీతలో. ఏమి తెలుసుకో? ఏదైతే అంతటా వ్యాపించిందో, పుట్టుకులతోటి చావులతోటి వ్యవహారిక సత్యాలతోటి సంబంధం లేకుండా అంతటా వ్యాపించిందో తత్వ దానిని విద్య తెలుసుకో. అసలు వస్తువు ఉంటుంది మన గుండెల్లో, మన హృదయంలో ఉంది, భగవంతుని మన హృదయంలో ఉన్నాడు. చైతన్యం ఉంది, సత్యం ఉంది, చావుతోటి పుట్టుకతోటి సంబంధం లేని సత్పదార్థం ఒకటి ఉంది అయ్యా, దాన్ని తెలుసుకో. ఇక్కడికే నువ్వు పుస్తకాలు చదివితే వచ్చేయదు. ఈ పుస్తకాలు పుస్తకాలు చదివేసి వచ్చి బడికి పుస్తకాల పురుగులు అందరూ జ్ఞానులు అయిపోవాలి. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడితోటి గురువు దగ్గర ఎలా ఉండాలో చెప్తున్నాడు. రేపు గురు పుణ్యం కాబట్టి ఇది వస్తుంది. భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడి చెడు గురువు దగ్గర ఎలా ఉండాలని. జ్ఞానాన్ని గురువు దగ్గర నేర్చుకో. తడీపాటేనా ప్రణామం చెడు, ఇక వంకరంకర నమస్కారాలు కాదు, హృదయపూర్వకంగా నిండు మనస్సుతో గురువుకి నమస్కరించాలి. కపటం ఉండకు, ఆ నమస్కారంలో కపటం ఉండకూడదు. హృదయపూర్వకంగా నమస్కరించాలి. ఒక మాట చెప్తాను, మీరు ఎవరితో చెప్పకండి. ఒక మాట మాటకి మీకు చెప్తున్నాను, గురువు కూడా ఈ మాట మీరు ఎక్కడ నిర్ణయం చేయకండి. గురువు హృదయంలో జ్ఞానం ఉంటుంది, గురువు హృదయంలో జ్ఞానం ఉంటుంది, కానీ అది రోజు పొంగదు. ఆ తగిన భక్తుడు వచ్చినప్పుడు, ప్రేమపాత్రుడు వచ్చినప్పుడు, విశ్వాస పాత్రుడు వచ్చినప్పుడు ఆ గురువు హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం సముద్రం పొంగినట్టు పొంగుతుంది ఆ వ్యక్తిని చూసి. ఈ మాటలు మళ్ళీ మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. గురువు హృదయంలో మామూలుగా జ్ఞానం ఉంటుంది, అది రోజు పొంగదు. తగిన వ్యక్తి వచ్చినప్పుడు, తగిన సాధకులు వచ్చినప్పుడు వీళ్ళు రిసీవ్ చేసుకోగలరు. వీళ్ళ అర్హత, వీళ్ళ అర్హత సౌహృదం ఉంది, వీళ్ళ కళ్యాణ గుణాలు ఉన్నాయి, వీళ్ళ మనసిచ్చి మాట్లాడేవాళ్ళని గురువు అనుకున్నప్పుడే, అనుకున్నప్పుడు అది పొంగుతుంది. ఆ సముద్రం, ఆ జ్ఞాన సముద్రం ఉంటుంది ఉండటం, కానీ అది పొందకపోతే అది మనం వర్షింపు చేయలేడు గురువు కూడా. ప్రణిపాతేనా కపటం లేకుండా హృదయపూర్వకంగా గురువుకి నమస్కరించారు. పరిప్రశ్నేనా, పరిప్రశ్నేనంటే ఎవరినైనా మనం పెద్దలతో మాట్లాడేప్పుడు పెద్దల మీద అడిగేటప్పుడు, పెద్దలంటే మామూలుగా కాలేజీలోనే హై స్కూల్లోనూ కూడా ఏదైనా మేస్టర్ని అడిగేటప్పుడు గౌరవంగా అడగాలి. పరిప్రశ్న ప్రశ్న అనలేదు, ఎగ్జామినేషన్లో ఇచ్చే ప్రశ్న అలా కాదు, పరిప్రశ్న. పరిప్రశ్న అంటే నువ్వు అడిగేది గౌరవంగా అడగాలి. నమస్కారం గౌరవంగా ఉండాలి, అడిగేది ఎలా ఉండాలి, వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పబుద్ధి ఇవ్వాలి. అది చెప్పే వాళ్ళకి ఎలా ఉండాలి, చెప్పబుద్ధి కలగాలి. వాడు ఎంత వాడు ఒకవేళ ఆ గురువు ఆ టైంకి దేహం అనారోగ్యంతో ఉన్నప్పటికీ మనం మాట్లాడే విధానం చూస్తే వాడికి చెప్పబుద్ధి కలగాలి. పరిప్రశ్నని సేవయ, గురువుని సేవించాలి, గురువుని గౌరవించాలి. గురువు అవసరాలు ఏమిటో చూడాలి. ఉపదేక్షించి ఆ గురి ఏం చేస్తాడంటే, నీకు జ్ఞానం అని హృదయంలో ఉన్న జ్ఞానం నీకు అంటే జ్ఞానం. జ్ఞానులంటే ఎవరు, పుస్తకాల పురుగులు అందరూ జ్ఞానులే కదా. తత్వాన్ని దర్శించిన వాడు జ్ఞాని, ఆ జ్ఞాని గురువు. ఇప్పుడు మీరు బాగా సబ్జెక్ట్ బాగా ఫాలో అవ్వండి, మీరు పైకి రావడమన్నాడు, అందుకే ఇలా చెబుదామని పైకి రావడమన్నాడు. ఆయన తత్వదర్శనం, తత్వాన్ని దర్శించిన వాడు, తత్వాన్ని దర్శించిన వాడు ఎవడు, జ్ఞాని. జ్ఞాని ఎవడవుతాడు, జ్ఞానే గురువు. జ్ఞాని కాడం, జ్ఞాని కాని వాడు గురువు కాలేడు. తత్వాన్ని దర్శించిన వాడు జ్ఞాని. ఆ జ్ఞాని బోధిస్తే మనం జుర్రుకోగలం, కానీ జ్ఞాని బోధించకుండా ఎక్కడ జుర్రుకుంటాం, ఏమని జుర్రుకుంటాం. జ్ఞాని జ్ఞానాన్ని బోధిస్తుంటే మనం జుర్రుకుంటాం, కానీ అది ఏమి లేకుండా ఏం జుర్రుకుంటాం. కంచంలో ఏమి పాయసం పెట్టకుండా కంచంలో మీరు జుడుకోండి జుడుకోండి అంటే అదేం జుడుకుంటాడు? అది జ్ఞాన పాయసం. అది ఏమిటది? జ్ఞాన పాయసం. జ్ఞాన పాయసం తత్వాన్ని దర్శించిన వాడు జ్ఞాని. ఆ జ్ఞానం మాత్రమే గురు అవుతాడు. వాడిని వాడు సేవించి నమస్కరించి గౌరవించి నువ్వు అడిగి తెలుసుకో, జ్ఞానాన్ని సంపాదించుకుని అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు. ఈ శ్లోకం అర్థమైన తర్వాత ఇక్కడ బాబా తిరగబడ్డాడు. ఇక్కడ పెసరెట్టి తిరగేశాడు. ఈ శ్లోకం అర్థం చెప్పుడు నేను చెప్పింది ఏ బాబా తిరగబడ్డాడు. బాబా ఏమన్నాడంటే ఏంటి అయ్యా, ఆయనే మహాజ్ఞాని, మహాగురువు, గొప్ప భగవంతుడు, దేవతలకు దేవుడు, కృష్ణుడు అంటే ఆవిడ దేవుడికి దేవుడు, ఆది దేవుడు, దేవతలకు దేవుడు, మనకే కాదు దేవతలకు కూడా దేవుడు, మహాగురువు, మహాజ్ఞాని, మహాశక్తివంతుడు, అతి బలవాన్. వాడేంటి అయ్యా జ్ఞాని, ఆడే జ్ఞాని కదా, మళ్ళీ జ్ఞాన్ని అడుగు తెలుసుకోమని అర్జునుడు గారు చెప్పటం. అని బాబా అడిగి బాబా సమాధానం చెప్పాడు. అంటే ఆ తత్వజ్ఞానం కలిగిన వాడు ఎవడైనా సరే, తత్వజ్ఞానం కలిగిన ఆత్మ ఎవడనుకుంటున్నావు, వాడు వాసుదేవుడు, వాడే కృష్ణుడు. తత్వజ్ఞానం ఎవరికైతే కలిగిందో వాడు ఆత్మ ఎవడుంటాడు, భగవంతుడే ఉంటాడు. అంటే నువ్వు తత్వజ్ఞానికి పెట్టిన నమస్కారం నాకు పెట్టినట్టు, జ్ఞానికి ఒక నమస్కారం పెడితే అది భగవంతుడికి అందుతుంది. ఏం చేస్తా ఏం చేతంతుందో చెప్పండి. జ్ఞానికి దేహాభిమానం ఉంటే ఆ దేహానికి అంటుంది నమస్కారం. జ్ఞానికి దేహాభిమానం ఉండబట్టే అది పరమాత్మ గారు. ఓం పరమాత్మనే నమ. మన మొదటి గురువు ఆది గురువు పరమాత్మ. అంటే మీరు గురువు పెట్టే నమస్కారం ఆయన స్వయంగా గురువు కదా. మీ జ్ఞాని అడిగి తెలుసుకోవండి. జ్ఞాని 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 భగవంతుడు వేరే కాదు. జ్ఞాని యొక్క ఆత్మయే భగవంతుడు, జ్ఞాని యొక్క ఆత్మయే వాసుదేవుడు. అంటే జ్ఞానికి నువ్వు పెట్టిన నమస్కారం, జ్ఞానం చేసి నువ్వు గౌరవం అంటే ఎవరికి అంటుంది? ఈశ్వరుడికి అందుతుందని అక్కడ కృష్ణుడు చెప్పకుండా చెప్పటం అయ్యా అని పైకి ఏడవమన్నాడు అని చెప్పాడు. బాబాగారి ఉపన్యాసాలు చాలా మంది అభిప్రాయం ఏమిటంటే, ఏమంటే బాబాగారు అని చెప్పి నేరగా చూపించారు, మైమరి చూపించారు, కానీ బోధ లేదని అది తప్పుడు అభిప్రాయం చేసుకోవటం, పొరపాటు అభిప్రాయం. బాబా గారికి బోధ ఉంది కానీ వ్యాధం లేదు. అంటే ఉపన్యాసాలు చెప్పడం ఇటువంటి అలవాటు లేదు బాబా బాబాకి. ఆ సందర్భం వచ్చినప్పుడు సబ్జెక్ట్ మటుకు తప్పనిసరిగా టీచ్ చేసి విడిచిపెట్టేవాడు. ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు సందర్భం లేకుండా చెప్పేవాడు కాదు, ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మటుకు ఆ సబ్జెక్ట్ బోధించేవారు. చాలా మంది ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో బాబా గారికి నేరలు చూపించారు కానీ టీచింగ్ లేదని అనుకుంటారు. అది టీచింగ్ లేకపోతే అది ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది? బాబా టీచింగ్ లో ఎడ్యుకేషన్ ఉంది, బాబా టీచింగ్ లో సివిలైజేషన్ ఉంది, బాబా టీచింగ్ లో క్వాలిటీ ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరహ. దానికి ఆ శ్లోకాలంటే తోకకండి, మళ్ళీ ఈ శ్లోకం వస్తుంది దానికి తోకి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరహ సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణ అధిగచ్చతి. అది కూడా వేళం ఉన్నాడు పై. అంటే శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు మనకి, శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు. మన జ్ఞానం సంపాదించేటప్పుడు న్యూనత కనుక పెట్టుకుంటే జ్ఞానం రాదు. ఏదో నాన్నగారికి నాలుగు మాటలు చెప్తున్నారు, ఏదో ఆ రోడ్డు అంటే ఇల్లు వాళ్ళు మన ఇక్కడ కూర్చున్నా రోడ్డు అంటే ఇల్లు వాళ్ళు అనుకుంటారు, అలాగే అనుకుంటారు, ఇలా అనుకుంటారు. అంటే నీకు జ్ఞానం ఏంటండి? అసలు యువన జ్ఞానం సంపాదించాలనుకున్నప్పుడు, జ్ఞాన సంపాదన ఉన్నప్పుడు యువనత ఉండకూడదు. అక్కడ హృదయపూర్వకంగా మనం నేర్చుకోవాలనేటువంటి అసలు పూర్వజన్మలో మనకి ఎంతో ఎంతో కృషి చేస్తేనే ఆ జ్ఞానకాంక్ష కలుగుతుంది. ధర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఇవన్నీ భగవంతుడి గీతలో చెప్పాడు. కర్మయోగం అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం, ఇంద్రియాలను నిందించుకోవటం, ఇంద్రియాలను సంస్కరించడం, అది కర్మయోగం. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం కర్మయోగం. భక్తి యోగం అంటే ఏంటి? భక్తి యోగం అంటే మన మనసులోని వైకల్యాలు మనం అంతే మనమే తడుము చూసుకుని మన మనస్సులోని బలహీనతలు, మన మనస్సులోని వైకల్యాలు, మన మనస్సులోని దుఃఖాలు, మన మనసులో ఇవన్నీ తీసేసుకోవటమే భక్తి యోగం. అదే భక్తి యోగ గమ్యం. అది ఎవరు ఇతరులు కూడా మనకు అనవసరం. మన మనసులో ఏమన్నా మనం చూసుకోవటం, అది భక్తిని ఆధారంగా పెట్టుకుని ఈ మనసులో ఉన్నటువంటి ఆ బలహీనత ఏమున్నాయో, మనకు వేరు బుద్ధి ఎందుకు కలుగుతుందో, వేరు తనం ఎందుకు కలుగుతుందో, ఆ జీవలక్షణాల లోపల ఏమైతే ఉన్నాయో, ఆత్మజ్ఞానానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో, అవన్నీ చూసేసుకోవటమే భక్తి యోగం యొక్క గమ్యం. కర్మయోగం యొక్క గమ్యం ఏంటి? ఇంద్రియాలను అలా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ 24 గంటలు టీవీ గంటి పెట్టుకెళ్ళిపోయి ఉంటే ఇంకా మనకి జ్ఞానం వస్తుంది. నీకు మంచి జ్ఞానం, నాకు రోజు సాయంత్రం రాయి వార్తలు వింటే అలవాటు టీవీలోనే, అది కూడా బుర్రపాటు చేస్తాను అనిపిస్తున్నాను, అది కూడా వినకూడదు అనిపిస్తుంది. అయితే మనం తెలుసుకునేది ఒక్క మంచి మాట ఉండదు. మనం బాగుపడటానికి పనికి వచ్చింది ఒకటి ఉండదు, దానివల్ల కూడా మైండ్ పొల్యూట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. టీవీ అంటే ఏమిటి? సినిమా అనమాట. ఇదివరకు మనం సినిమాలకి వెళ్ళి చూసినప్పుడు ఆ సినిమా మన ఇంటికి వచ్చేసింది, అదే టీవీ. మనం హాల్ దగ్గరికి వెళ్ళకుండా మన ఇంటికి వచ్చేసింది అనమాట సినిమా. అదే టీవీ అంటే అదే అర్థం. అంటే మనం పాడైపోవటం సినిమాకి వెళ్ళక్కడే, మన ఇంటికాడ మనం కూర్చుంటే చాలా అర్థం. అది ఆ రోడ్డు మీద ప్రపంచంలో ఉన్న రోడ్ల మీద దుమ్మంతా పోయేసుకొచ్చి అందులో చెప్పటం. బాబా ఏం చెప్పాడు ఇక్కడ భగవద్గీత? కర్మయోగం అంటే కర్మయోగంలో మనం సాధించవలసింది ఏంటి? కర్మయోగంలో మనం సాధించవలసింది ఏంటి? ఆ ఇంద్రియాలు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంద్రియాలు నియమింపబడాలి. అదే కర్మయోగ లక్ష్యం నెరవేరదు. రోజు భక్తి భక్తి అంటే ఇదికే మొండితనం కాదు, బండతనం కాదు. భక్తి భక్తి అంటే బండతనం ఏం కాదు. ఆ భక్తి వల్ల మన మనసులోని వెలికిపోవాలి. ఒక ఆకలి వేసి వాడికి అన్నం పెడతాం అనుకోండి, మనం అనుకోండి మాట, వాడికంటే ఎక్కువ ఆనందం మనకు వస్తుంది. ఎప్పుడూ మీరు చేతి చూడండి, నిజంగా ఆకలి వేసి వాడికి మీరు అన్నం పెట్టండి, వాడికి పట్టు నిండిన ఆనందం వస్తుంది. కానీ వాడికంటే ఎక్కువ మనకే ఆనందం వస్తుంది. అది భక్తి అంటే. అది మూడేంటి? జ్ఞానయోగం అంటే మనం ఈ కుప్ప నొప్పి దూరం చూడలేంటిగా అలా ఉండకూడదు. మనం ఆ బుద్ధి సూక్ష్మత పెంచుకోవాలి. నేనే ఏదో మీకు చెప్తున్నాను కొన్ని, నాన్నగారు ఎందుకు చెప్తున్నారు వెంటనే గ్రహించాలి ఆ మాట. నేను చెప్పిన మాటల్లో కూడా పొల్లి మాటలుంటే తీసేయాలి. అంటే బుద్ధి ప్రతి మనిషికి సొంత బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి సూక్ష్మత ఉండాలి. ఏముండాలి? ఆ బుద్ధి సూక్ష్మత ఉండాలి. ఎందుగా బుద్ధి సూక్ష్మత? ఇదే ఇక్కడ బాబా చెప్పాడు. ఆ బుద్ధి సూక్ష్మత ఎందుకంటే భగవంతుడు చెప్పిన వాక్యాన్ని గ్రహించడానికి యాడవటానికి కాదురా మేడం. ఆ బుద్ధి సూక్ష్మత నీకు లేదనుకో, నువ్వు భగవద్గీత చదివినా అది నీకు వంట పట్టదు, అర్థం అవ్వదు, నీ బుల్లికి పట్టదు. బుద్ధి భగవంతుడు చెప్పిన వాక్యం నీకు అర్థం అవ్వాలంటే నీకు సటిలంతలు బుద్ధి సూక్ష్మత ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉండాలి. జ్ఞానయోగం అంటే నీకు బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలి, తెలివిని పెంచుకోవాలి, వివేకాన్ని పెంచుకోవాలి. వివేకం అంటే నిజమైన వివేకాన్ని పెంచుకోవాలి. వివేకం అంటే ఏమైనా పల్టీ కొట్టించి వచ్చానంటే ఏమైనా బుడత కొట్టించాను, అది కాదు వివేకం. నిజమైన వివేకం మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఈ భూమి మీద ఎంతకాలం అంటాం, ఈ భూమి మీద ఉండగా మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి, మనం సజ్జన సాంగత్యం చేస్తున్నావా లేకపోతే దుష్ట సాంగత్యం చేస్తున్నావా, ఆ వెలగించుకునేదే నిజమైన వివేకం. ఆ డిస్క్రిమినేషనే నిజమైన వివేకం. ఆ వివేకం ఎందుకంటే భగవంతుడు చెప్పిన వాక్యాలు నువ్వు బుద్ధి సూక్ష్మత లేకపోతే, నీకు వివేకం లేకపోతే భగవంతుడు చెప్పిన వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఆ భగవంతుడు చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకుని వంట పట్టించుకోవడానికే జ్ఞానయోగం. జ్ఞానం లబ్ధ్వా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః. ఇది ఇక్కడ బాబా ఈ తత్పరహన చూడడం లాగి లాగి సాగతి చెప్పాడు. తత్పరహ అంటే ఆ గురువుతో తాదాత్యం వచ్చేయాలి. తత్పరహ అంటే ఈశ్వరుడితో ఏంటి మనకి ఎలా ఉండాలి, మనం ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నామో ఆ దైవంతో మనకేం కావాలి, తాదాత్యం, ఐడెంటిఫికేషన్, తత్పరహ. తత్పరహ సంగతేంద్రియ, నీ ఇంద్రియ గ్రామాలన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనకి కళ్ళున్నాయి, ముక్కుంది, చేతులున్నాయి, చెవులున్నాయి, శరీరంలో చాలా అవయవాలు, కానీ పాపం కష్టపడి పనిచేసి ఎక్కువ చేతులే పనిచేస్తూ ఉంటాయి. వస్తున్నాం మనకి శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కానీ ఎక్కువ పనిచేసి చేతులే పాపం, ఎప్పుడు చేతులే పనిచేస్తూ ఉంటుంది. శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ చేతులు. అంటే చేతులే ఎక్కువ పనిచేసి కాళ్ళకంటే చేతులు ఎక్కువ పనిచేస్తాయి. కాళ్ళు కూడా పనిచేస్తాయి కానీ ఎక్కువ పనిచేసేది ఏంటి, ఈ చేతులు, ఈ హ్యాండ్స్. సమితేంద్రియ ఇంద్రియ గ్రామం, ఆ ఇంద్రియాల్లో ఉంచండి ఒక అదుపు నేర్చుకోవాలి. నువ్వు చేసే నిష్కామ కర్మ వల్ల నీకు ఇంద్రియ నిగ్రహం రావాలి, ఇండల్జెన్స్ కాదు కంట్రోల్ రావాలి. నువ్వు చేసే సర్ప్లస్ వర్క్ వల్ల ఇండల్జెన్స్ కాదు కంట్రోల్ రావాలి. జ్ఞానం లబ్ధ్వా, జ్ఞానం అంటే పాండిత్యం కాదు. అక్కడ ఒకటి ఉంది కదా వస్తువు, పరమాత్మ అన్నాడు కదా, ఆ జ్ఞానం లబ్ధ్వా, ఆ పరమాత్మ జ్ఞానం ఎవరికైతే కలిగిందో, పరమాత్మతో ఎవరికైతే తాదాత్యం పొందాడో వాడు శాంతిలో ఊగితులా ఊగిసిలాడుతూ ఉంటాడటండి. వాడి సమీపంలో ఎన్ని వాళ్ళకు కూడా శాంతి వరిస్తూ ఉంటుందటండి. అది అది నీటిలో కొట్టుకుంది ఆ శాంతి అనే జ్ఞాన గంగలో, ఆ శాంతి గంగలో ఈదులాడుతూ ఉంటాడు ఎవడండి, ఆ పరమాత్మ జ్ఞానం పొందిన వాడు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, ఆ శాంతి ఇవాళ మీకు జ్ఞానం కలిగింది అనుకోండి, రేపు రాదు, ఆ క్షణాలు వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. ఇవాళ మీకు జ్ఞానం కలిగింది అనుకోండి, పరమాత్మ జ్ఞానం రేపు రాదట్టు నీ శాంతి, ఆ క్షణంలో వచ్చి వరిస్తుందట. మనం ఎలా ఉంటాం, బాబా ఏమన్నాడంటే మనం సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, లాభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. బాబా ఒక మాట అన్నాడు, ఎవరైనా స్తోత్రం చేసినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఎవరైనా విమర్శిస్తే ఒక రకంగా ఉంటాం. బాబా ఏమన్నాడంటే ఎవరైనా స్వాత్వం చేసి నీకేదో ఇచ్చేస్తున్నావు అనుకుంటున్నావు తెచ్చో నీకేమి రాదు, ఎవరైనా విమర్శిస్తే నీకు ఉన్నదేదో పోతుందేమో అనుకుంటున్నావు నీకున్నదేం పోదు, ఎవరైనా విమర్శించడం వల్ల నీకున్నదేం పోదు, ఎవరైనా స్వాత్వం చేయడమే నీకు లేనిదేమి రాదు. ఈ స్వాత్వాలు ఈ విమర్శలు గొడవ ఉదిరి ఆ గొడవలోకి వెళ్ళకటి చూడే చూడక అన్నాడు బాబా. ఎవరో మనల్ని పొగుడుతారనుకుని మనకు వచ్చి లాభం లేదు. పోయి ఎవరు మనల్ని విమర్శిస్తారనుకుని దానివల్ల వచ్చి మనకు నష్టం లేదు, కానీ నష్టం వస్తుందని అనుకుంటాం. ఇవన్నీ బ్రాంచి గొడవలు అన్నాడు బాబా. బాబా ఇంకోటి మాట చెప్పాడు, సూర్యుడు ఉదయించినప్పుడు ఏ కలర్ లో ఉంటాడో అస్తమించినప్పుడు అదే కలర్ లో ఉంటాడు. వచ్చాడు సూర్యుడు ఉదయించినప్పుడు ఎలా ఉంటాడు, అస్తమించినప్పుడు ఎలా ఉంటాడు? నేను అస్తమిస్తున్నావు అని ఏడుస్తూ కూర్చోడు అంచేది. నువ్వు కూడా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా సూర్యుడు ఏదో ఒక్కలాగా ఉండు. బాబా ఇంకో శ్లోకం కూడా చెప్తూ ఉండవాలి, మర్చిపోయినా మేస్టేడ్ ఇందాక మేస్టేడ్ వచ్చి చనిపోయాడు కదండి, మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకొద్దాం పంపేద్దాం, మళ్ళీ వెంటనే పంపేద్దామండి. వాడు ఇంకోటి అన్నాడు, బాబా గారు మీ పేరేం పేరంటే సాయి బాబా అని చెప్పాడు, మీ తండ్రి గారి పేరేంటండి సాయి బాబా అన్నాడు. వాడు ఇంకోటి అడిగాడు, మీ వయసు ఎంత అని అడిగాడు. ఈ ప్రేరణలు అడుగుతాడు ఇటువంటి, మా గురువు గారు లేరు కదా అంటే మరి మా గురువు గారు ఇప్పుడు లేరు, ఆయన చాలా ప్రశ్నలు అడిగేవారు. మీ వయసు ఎంత అని అడిగారు ఎవరిని, బాబా గారు 500 సంవత్సరములు అన్నాడు. దాని అర్థం మీరు ఎవరైనా చెప్పండి ఇక్కడ. అసలు బాబా బాబా 1920 1918 అక్టోబర్ 15 శరీరం నుంచి పెట్టారు. మొత్తం ఆయన శరీరంలోనే 80 సంవత్సరాలు ఎంత ఉంది అంతే, 80 సంవత్సరాల కంటే లేదు ఆయన శరీరంలో. ఈ శరీరం వయసు అంటే 500 సంవత్సరం కూడా అన్నాడు. ఇదేంటంటే చెప్పింది రాసుకో అన్నాడు. ఇదేంటి అదేంటి వద్దు, నువ్వు అడిగావు నీ వయసు ఎంత అడిగావు, 500 చెప్పలు 500 సంవత్సరాలు అని చెప్పాను, అది రాసుకో, అది రాసుకుని నీ మేస్టేజ్ అడిగి వెళ్ళి వెళ్ళవమన్నాడు. దాని అర్థం మీరు ఎవరైనా చెప్పండి అంటే నేను ఎప్పుడు ఉన్నానని చెప్పండి. దాని అర్థం ఏంటంటే నీ వయసు 500 సంవత్సరాలు అంటే 500 సంవత్సరాలు శరీరం ఉన్నాను కాదు, నేను ఎప్పుడూ ఉన్నాను, కాలాతీతమే, అన్ని కాలాల్లో ఉన్నాను, నాకు వయసు ఏంటి అని చెప్పటం. శరీరానికి వయసు కానీ, శరీరానికి వయసు కానీ బాబాకు వయసు ఏంటి? శరీరానికి వయసు, శరీరం ముసలి అవుతుంది చనిపోతుంది, కానీ శరీరానికి వయసు ఏంటి? శరీరానికి వయసు, లోపల చైతన్యానికి పరమాత్మకు వయసుతో సంబంధం లేదు. అంటే 500 సంవత్సరములు అన్నాడు. బాబా దగ్గరికి వచ్చిరా ఎవరైనా కూర్చునేవారు, ఏమండి అమ్మగారు మిమ్మల్ని 600 సంవత్సరాలు నాకు తెలుసు అనుకోడు, ఏమండి అమ్మగారు మిమ్మల్ని నేను 600 సంవత్సరాలు మీరు తెలిసి ఆడు కంగారు పడి ఇదేంటి బాబు నాకు 30 ఏళ్ళు ఉన్నాయి ఈడేంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. అది అంటే నాకు ఉన్నదే వయసు 30 ఏళ్ళు, 600 సంవత్సరాలు తెలుసు అంటాడు ఏంటి, ఏంటి పిచ్చోడు పిచ్చోడు పకీరు మాట్లాడుతున్నా ఏంటి అనుకున్నాడు. అది తెలియదు కదా కాదు, నీకు నాకు పూర్వజన్మలని నాకు తెలుసు, ఈ పూర్వజన్మలని నాకు తెలుసు, ఆ పూర్వజన్మలో నా అనుభవం ఇక్కడ తీసుకొచ్చి పడేసింది. అంటే 600 సంవత్సరాలు నీకు తెలుసు అంటే ఈ పూర్వజన్మలని నాకు తెలుసు, నీ పూర్వజన్మలో కూడా నీతో నీకు బాగా తెలుసు, నాకు నాకు పరిచయం ఉంది నీతో పూర్వజన్మల్లో కూడా. ఆత్మానందం కలిగే వరకు విడిచిపెట్టే సమస్య లేదు. వాళ్ళు కంగారు పడవడు మిమ్మల్ని 600 సంవత్సరాలు మీకు తెలిసింది, వాళ్ళు కంగారు పడవడు ఇదేంటి మనకు 30 సంవత్సరాలు ఉన్నాయి, ఇది 600 సంవత్సరాలు తెలిసి అంటాడు ఏంటి బాబా అని. హర్ష హర్ష అమర్ష భయం ఉద్వేగం, ఈ శ్లోకం అంటే బాబాకు బాగా ఇష్టం. 12వ అధ్యాయంలో వస్తుంది. మీకు ఎప్పుడైనా సంతోష కారణాలు ఉంటాయనుకోండి, ఏదైనా కలిసి వచ్చిందనుకోండి మీకు భవిష్యత్తు ప్రభుత్వం ఉద్వేగపడుతుంది, సంతోషం పొందన్నాడు. అది మీ సంతోషం. అలాగే బయట కారణాలను మీరు సంతోషం తెచ్చుకుని గర్వం తెచ్చుకుంటే ఇదంతా దుఃఖం కింద మారిపోతుంది, దుఃఖం కింద మారిపోతుందని చెప్పాడు. ఈ తర్వాత అసూయ పనికి రాదు. వాళ్ళు పూర్వజన్మ వీళ్ళు బాగున్నారనుకోండి, వీళ్ళు బాగుంటే పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఏదో అలా బాగున్నారు, అది మనకేలా అసూయ పనికి రాదు. ఎవరో పచ్చడం ఉన్నారు, పచ్చడం వాళ్ళు పూర్వజన్మ
పూర్వజన్మను బట్టే భగవంతుడు ఆ పూర్వజన్మ ఇచ్చిన పరిచయం ఇస్తారు కదా, కర్మఫలం ఇస్తారు కదా వాళ్ళకి, ఆ కర్మఫలాన్ని బట్టి అది బాగుండొచ్చు. దాని చూసి నీకు అసూయ ఉంటుంది, నీకేం కలిసి వస్తుంది అసూయ, అసూయ పనికి రాదు. ఎవరో పచ్చగా ఉంటే మనకెందుకు అసూయ, ఆయన పచ్చగా ఉంటాం నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. కృష్ణుడు ఈ మాట గీతలో చాలా బాగా చెప్పాడు. ఇది ఏం చెప్పాడంటే, నువ్వు ఇతరులు ఎవరిని భయపెట్టవద్దు, ఇతరులు ఎవరిని చూసి నువ్వు భయపడకు. ఇతరులు ఎవరిని భయపెట్టద్దు, ఇతరులు ఎవరిని చూసి కూడా నువ్వు భయపడకు. భయపడాల్సిన పని లేదు నీకు. నువ్వు బాబా అనేవారు, నువ్వు అసూయలోంచి బయటకు రాలేదు, భయంలోంచి బయటకు రాలేదు, ద్వైత బుద్ధిలోంచి బయటకు రాలేదు, దుఃఖంలోంచి బయటకు రాలేదు. ఇవన్నీ బయటకు వస్తే నీకు ఉన్నది మోక్షాయుడు అని రాదు, ఎర్రవాడా అని చెప్పటం. ఒరే పిచ్చవాడా, ఇవన్నింటినీ బయటకు వచ్చేసావునకో అప్పుడు ఏంటి మిగిలిన మోక్షమే? ఇవన్నింటినీ బయటకు వచ్చేస్తే నీకేం పావు మోక్షం మిగులుతుంది నీకు? నీకు ఎప్పుడైనా కష్టాలు వస్తే కంగారు పడకండి, పేదరికం వస్తే కంగారు పడకండి. కష్టాల్లో ఉన్నవాళ్ళకి, పేదరికంలో ఉన్నవాడికి భగవంతుడు సహోదరుడిగా ఉంటాడు అన్నాడు బాబా. మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా కష్టాలు వస్తే కంగారు పడద్దు, పేదరికం వస్తే కంగారు పడదు. ఒకసారి పావర్టీ కూడా వస్తుంది మనకి, ఏమొస్తుంది పావర్టీ కూడా వస్తుంది. పావర్టీ ఒకవేళ మీకు ఎప్పుడైనా దారిద్ర్యం వస్తే కంగారు పడద్దు. కష్టాల్లో ఉన్నవాళ్ళకి, దారిద్ర్యంలో ఉన్నవాళ్ళకి భగవంతుడు సహోదరుడిగా ఉంటాడు. పైగా బాబా ఇంకో మాట చెప్పారు, ధనం నిజం కాదు పేదరికం నిజం అని. పేదరికం పోవటం, ధనం పోతే పోవచ్చుని కానీ పేదరికం పోవదు. అనేక మంది ధనవంతులు పేదవాళ్ళు అవ్వటం చూశాము. అంటే గ్రౌండ్ రియాలిటీకి ధనం కంటే ధనం ఆర్టిఫిషియల్ ధనానికంటే పేదరికమే కరెక్ట్ అని. అంటే పేదరికాన్ని మనం వరించమని కాదు బాబా చెప్పింది, ధనం అనేది రియాలిటీ కాదు. ఇవాళ ఎంతో మంది 100 కోట్లు ఉన్నాయన్న వాళ్ళు, 200 కోట్లు ఉన్నాయని, ఇవాళ లేనిగా. అంటే ధనం అనేది నిజం కాదు, అది పెరమినెంట్ కాదు, నిజం కాదు. నిజం కావాలని కాదు అది పోతుంది, అది ఇమ్యూషన్. పేదరికానుకున్న సత్యత్వం కూడా ధనానికి లేదన్నాడు బాబా. ఇప్పుడు దేశాలు ఏంటి, ఇప్పుడు రష్యా గొప్ప దేశం ఉన్నారు, ఇవాళ రష్యా గొప్ప దేశం ఉన్నారు, ఇవాళ మన ఇండియాతో సమానం ఆ దేశం కూడా. తిండి దగ్గర చెప్తున్నాను, మన దగ్గర గొప్ప దేశం ఉన్నారు, ఇవాళ అమెరికా చాలా గొప్ప దేశం ఉన్నారు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. అంటే ధనానికంటే పేదరికానికి ఎక్కువ సత్యత్వం ఉంది. మీరు అనుకున్నంత సత్యం అందులో ధనం లేదని చెప్పకుండా చెప్పటం బాబా. మన జ్ఞానం సంపాదించడానికి ధనానికి పేదరికానికి ఏం సంబంధం లేదు. కొంతమంది పూర్వం సేవింగ్స్ కావాలని పేదరికాన్ని, కొంతమంది పేదరికం వాళ్ళకి లేకపోయినా కొంతమంది కావాలని పేదరికాన్ని భరించిన వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో. కొంతమంది మనం ధనాన్ని ఎలా కోరుకుంటున్నాము, మమ్మల్ని ఎలా కోరుకుంటాము. కొంతమంది పేదరికాన్ని, పావర్టీని భరించిన వాళ్ళు ఉన్నారు. రాముడంటే ఎవడు అన్నాడు అరే బాబా. రాముడన్నా రహీం అన్నా ఒకటే అన్నాడు. అల్లాహు అక్బర్. రాముడన్నా రహీం అన్నా, రహీం అల్లానికి రహీం అని కూడా అంటారు. అల్లాని ఏమంటారు, రహీం అని కూడా ఉంటారు. రహీం అన్నాడు రాముడు అన్నా ఒకటే. రాముడుల గురించి భగవాన్ ఏం చెప్పారు, భగవాన్ అంటున్నాడు బాబా ఏం చెప్పారంటే, రాముడు ఒక మాట అన్నాడు, నేను అరణ్యవాసులో ఉన్నా ఒకటే, అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒకటే, అక్కడున్నా ఇక్కడున్నా నా మనసులో నాకు రవంత వేదం ఉండదన్నాడు వాడు రాముడు. అయోధ్యలో ఉండి నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నా ఒకటే, అరణ్యవాసంలో ఉండి కాలక్షేపం చేసిన ఒకటే, నాకు 2 సమానం అన్నాడు వాడు రాముడు. జ్ఞానికి సన్నిహితం
పరిసరాలు తన వర్గం నిర్మలంగా ఉంటుంది, వర్గం శాంతిగా ఉంటుంది, ఇంద్రియాలు శాంతితో నిండి ఉంటాయి, లోకం అంతా శాంతిగా ఉంటుంది, మనసు శాంతిగా ఉంటుంది, పరిసరాలన్నీ శాంతిగా ఉంటాయి. మనసు శాంతిగా ఉంటే లోకం కూడా శాంతిగా, మనకి శాంతి లేనప్పుడే అశాంతిని తీసుకొచ్చి లోకానికి అంటగడతా ఉంటాం. మనం మన అశాంతి లోకానికి పంచి పెడతా ఉంటాం. మనం అశాంతిలో ఉన్నప్పుడు లోకం అంతా అశాంతిలో ఉన్నట్టు అనిపిస్తుంది, మనకి శాంతి దొరికినప్పుడు లోకం కూడా శాంతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది చాలా పొరపాటు అభిప్రాయం. బాబా టీచింగ్ లేదు, బాబా టీచింగ్ లేదు అని చాలా మంది అంటున్నారు. టీచింగ్ ఉంది కానీ ఉపన్యాసాలు ఏం చెప్పలేదైనా, ఆ కాంటెక్స్ట్ ని బట్టే బాబా చెప్తూ ఉండే. ఇక్కడ రెండు వాక్యాలు చదువు ముగిస్తున్నాను. ఎప్పుడు ఒకసారి ఉద్రేకాలు వస్తాయి, భయాలు వస్తూ ఉంటాయి, వాటితో తాదాప్యం పొందొద్దు, వాటితోటి తాదాప్యం పొందవద్దు. తర్వాత నీకు ఏదైనా అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు మీరు సాధన చేసేటప్పుడు అనుభూతులు కలుగుతూ ఉంటాయి, కానీ మీకు స్వస్వరూప జ్ఞానం కలిగే వరకు ప్రయాణం ఆపజేయద్దు. వచ్చెళ్ళిపోయేది జ్ఞానం పర్మనెంట్ గా ఉంటుంది. వచ్చెళ్ళిపోయేది జ్ఞానం కాదు. వచ్చెళ్ళిపోయింది మామూలు. మీకు ఎప్పుడైనా శాంతిగా ఉంటుందనుకోండి, మళ్ళీ పరిశాంతి వస్తుందనుకోండి, అది ఏం శాంతియో కానీ ఆత్మశాంతి మటుకు కాదు. ఇవేళ వచ్చి శాంతి పోతానంటే బాహ్యమైన కారణం వల్ల, బాహ్యమైన సంఘటన వల్ల, మీకున్న మమత వల్ల, మీకున్న అహంత వల్ల వచ్చేది. కానీ అది స్వతంత్రమైన శాంతి కాదు, స్వతంత్రమైన సుఖం కాదు, స్వతంత్రమైన ఆనందం కాదు, అది వస్తే పోయేది కాదు. అంటే మీరు కాని కానీ మీరు కాని ఎమోషన్స్ తోటి దేనితోటి కూడా మీరు తాదాప్యం పొందవద్దు. మీ హృదయంలో ఒక సత్యం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో అమృతం ఉంది, అమృతత్వం మీ హృదయంలో ఉంది. బాబా అనేవారు మీ గురువు మీద మీకున్న విశ్వాసం నిజమైతే, విశ్వాసం నిజమైతే, మీ ఆ విశ్వాసం నిజమైతే మృత్యువు కూడా భీతి కలుగుతుందని. మరణాలను చూసి మీరు భయపడటం కాదు, మిమ్మల్ని చూసి మరణం భయపడుతున్నారు. అది గురువు మీద విశ్వాసం. బాబా అన్నాడు మరణం సరే, మరణం వస్తేనే మనం భయపడతాం, కానీ గురుదేవుడు నిజమైన విశ్వాసం ఉన్నవాళ్ళు, విశ్వాసం నిజమైన కృతజ్ఞతాభావం ఉన్నవాళ్ళు. జనరల్ గా బాబా చెప్పిన జీవితం పొడిగిన రెండు చెప్పాడు, రెండు ఒకటి విశ్వాసం, రెండు ఓర్పు. ఆ గురుదేవుని పట్ల తత్పరత ఉన్నవాడు నిజంగా విశ్వాసం మీకు కలిగింటే, మీకు మరణం వస్తే మీకు భయం కలుగుతుంది కదా. గురుదేవుని పట్ల మీకు విశ్వాసం ఉంటే మరణం వస్తే మీకు భయం కలుగుతుంది. మీ పట్టి మిమ్మల్ని చూసి మరణానికి భయం వేస్తున్నారు. మృత్యువు చూసి మీకు భీతి కలుగుతుంది. గురుదేవుడి పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళకి మిమ్మల్ని చూసి మృత్యుకు భీతి కలుగుతుంది, అదే పారిపోతున్నారు. అది వచ్చి మీ శరీరాన్ని తీసుకెళ్ళిన మీ ఎక్కడికి వెళ్తాం లేదు, అంతటా ఉన్నాం, గురువులో ఉన్నామని అనిపిస్తుంది. గురువంటే చైతన్యమే, గురువంటే బ్రహ్మమే, గురువంటే ఆత్మే. ఆ జగన మరణ గురువు బాబా ఎన్నో లేవలు చేశారు. ఇప్పుడు ఇలా చెప్తే సాయంత్రం ఆరైపోతుంది, తిట్టుకుంటారు. మీరు భోజనం చేసి కూర్చున్నారు, మీరు భోజనాలు బాబాకి, బాబా భక్తులకు ఒక స్వప్నం వచ్చింది. బాబా ఉండగానే బాబా కాళ్ళు నీటిలో నిలబడిన, బాబా నీటిలో నించుని ఉన్నాడు. స్వప్నం, ఆ భక్తుడికి స్వప్నం కావచ్చు. బాబా ఎక్కడున్నాడు? నీటిలో ఉన్నాడు, అంటే మోకాల వరకు నీళ్లే, పైన బాబా ఉన్నాడు. మరి పాదాలు నీళ్ళలో ఉంటే పాదాలకి నమస్కారం ఎలా పెడతాడు ఈ భక్తుడు? బాబా నీ పాదాలకు నమస్కారం పెట్టాలండి, మరి పాదాలు చూస్తే నీటిలో ఉన్నాయి. అప్పుడు బాబా అంటాడు, మరి ఈ పాదాలు నీకు జరగటానికి నువ్వు చేసిన సాధన ఏమిటది, ఏం నువ్వు చేసిన కృషి ఏమిటి? ఆ స్వప్నలేడికి బాబా మీ తపన ఏర్పడుతుంది. తత్పర ఏంటది? ఒక తపన. బాబా మీద ఏంటి? ఒక తపన ఏర్పడుతుంది. ఆ తపన ఏర్పడినప్పుడు బాబా ఇంట్లో ఏం చేస్తాడంటే, ఆ నీటిలోంచి, ఆ నీటిలో ఉన్నాయి కదా కాళ్ళు, ఆ నీటిలోంచి కాళ్ళు పైకి చేస్తాడు. ఆ తపన ఏర్పడ్డాకి బాబా పాదాలు ఆ శిష్యుడికి అందరి భక్తుడికి అందరి. అంటే భక్తి రాకపోతే పాదాలు ఉన్నా దొరకని కానీ. అంటే మీకు జ్ఞానం కావాలంటే ఇంకా శ్రద్ధ అవసరమే. ఈ చింతపురి గ్రామంలో బాబా అంటే భగవంతుడే, బాబా అంటే భగవంతుడే. భగవంతుడు వచ్చాడు చింతపురు, భగవంతుడి దగ్గర దేవాలయం కట్టించారు. చింతపురులో భగవంతుడికి ఒక దేవాలయం కట్టించారు. తర్వాత ఇప్పుడు ఎంతమంది అడిగాను నేను, తర్వాత 4 హారతలు కూడా ఇస్తామని చెప్పారు. బాబాకి అగ్ని అంటే బాగా ఇష్టం, అగ్ని నేను ఆరాధిస్తా. ఏమి ధ్వని ఉంటుంది బాబా అని గుళ్ళో ధ్వని ఉంటుంది. బాబా అగ్నిని ఆరాధించేవాడు, ధ్వని అగ్నిని ఆరాధించాడు బాబాకి. ఇంకోటి అగ్నిని ఆరాధించేవాడు అన్నదానం అంటే బాగా ఇష్టం. అన్నం పెట్టడు ఆయన చచ్చుకుని భిక్ష అన్నాం, మళ్ళీ అన్నదానం గురించి పెట్టేవాడు. అప్పుడే మాకు చెప్తున్నారు మా దేహ ప్రారంభాన్ని బట్టి ఈ బాబా సమస్య ఎక్కువైపోయింది మాకు ఈ మధ్యన. అప్పుడు బెల్లవాడి పుష్కరాలుగా బాబా భక్తులు మమ్మల్ని పిలిచి చేశారు అక్కడ. అంటే బాబా ఏదైనా మహిమలు చేసి చూపించాడంటే అది కేవలం మహిమల కోసం కాదు, అది నిజం కాదని ఆయన తెలుసు. అంటే తద్వారా మీకు ఇస్తాడు పట్ల విశ్వాసం కలిగేసి మిమ్మల్ని తరింపు చేయటానికి. కానీ ఎక్కడికి తీసుకెళ్లాలో, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో బాబాకి తెలుసు. హిందువులు వచ్చాడు కానీ ఇప్పుడు ముస్లింలు రావటాడు అది బాబా దేవాలయానికి. కారణం ఏంటంటే దానికి మరొక కారణం కాదు, ముస్లింలు విగ్రహారాధన చేయరు. ముస్లింలు విగ్రహాలను ఆరాధన చేయరు వాళ్ళు. అంటే బాబా విగ్రహం పెట్టి ఆరాధిస్తున్నారు కాబట్టి ఇంకా బాబా దేవాలయాలు కూడా ముస్లింలు రావటం మానేశారు. మనం హిందువుల పని అండి విగ్రహారాధన, మనకి ఇంకా బొమ్మలు నేర్చుకోవటం మనకైతే ఆరాధనే. అయితే మన విగ్రహారాధన మనకి ఇష్టమే కాబట్టి మనకు సరిపోయింది ఇది. విగ్రహారాధన ఎలా అయినా మనకి ఇష్టం, హిందువులకి విగ్రహారాధన బాగా ఇష్టమే మనకి. మరి ఏదో మన శాస్త్రం చెబుతుంది కదా, విగ్రహం వల్ల నిగ్రహం వస్తున్నాయి, విగ్రహాన్ని ఆరాధించడం వల్ల నిగ్రహం వస్తున్నాయి, కంట్రోల్ వస్తున్నాయని చెబుతున్నారు కదా. అంచేది మనకి ముస్లింలు తగ్గిపోయారు ఇప్పుడు బాబా ఆలయాలకు రావటం, హిందువులు మామూలుగా వస్తున్నారు. ఇంకా మహిమలు లేవు చెప్పడానికి ఇంకా టైం లేదు. 11:30 అవుతుంది, నేను భోజనం చేసి కూర్చున్నాను, మీరు భోజనాలు చేయకుండా కూర్చున్నారు. ఇంకా ముగింపులో మాటలు చెబుతున్నాం. బాబా రుణ్ణి ప్రాక్టీస్ చేయమన్నాడు ఏంటి? విశ్వాసము. దాంట్లో ఏం కలపాలి? పంచదారు ధైర్యం కలపలేదు. 2 విడిచిపెట్టమన్నాడు. ఆ 2 విడిచిపెట్టాలి, జీవితం భోజనం ఆడమన్నాడు. ఆ 2 ఏంటి? మన అహంకారం మమకారం అంటారు. ఆయన అహంకారం మమకారం అంట, అహంత మమత ఏంటది? 2 చివరి తాళ వస్తాయి, అహంత మమత. ఆ 2 విడిచిపెట్టాం. ఆ 2 విడిచిపెట్టామని సాధన చేయమన్నాడు. ఈ 2 ప్రాక్టీస్ చేయమన్నాడు. ఏ 2ని? విశ్వాసము, ఓర్పు. ఈ 2 చాలు మీరు బాగుపడతానని చెప్పాడు. గురుదేవుని ఈశ్వరుడు పట్ల విశ్వాసం, గురుదేవుడి పట్ల విశ్వాసం, ఓర్పు. మీ జీవితంలో మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. ఈ ద్వంద్వాలు వస్తూ ఉంటాయి, అవి జాగ్రత్తగా ఓర్చుకోవాలి.
అది ధైర్యంతో ఓర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క అల్లా యొక్క అల్లాహు అక్బర్ అల్లా యొక్క అనుగ్రహానికి మీరందరూ పాత్రలు అవుతారు అని బాబా చెప్పాడు. అంచేత ఈ రోజు ఈ అవకాశం మనకు కలిగింది. మేము కూడా వచ్చి ఇక్కడ బాబా దర్శనం చేసుకుంటూ ఉంటాం. చింతపర్వు పుణ్యక్షేత్రం అయిపోయింది అంచేత ఇంక చింతపర్వు మేము కూడా వచ్చి ఎప్పుడైనా బాబా దర్శనం చేసుకుని వెళతా ఉంటాం. ఆ నామాన్ని స్మరించుకోవటం, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల మనం ఈ అజ్ఞానం అనే రాక్షసుడు, బాపల అజ్ఞానం అనే రాక్షసుడు, అజ్ఞానమే రాక్షసుడు, రాక్షసుడు రాక్ష మనలో అజ్ఞానమే రాక్షసుడు. అందులోంచి విడుదల పొందడానికి బాబా సహాయ సహకారములు, అజ్ఞానం నుంచి విడుదల పొందడానికి, అవిద్యలోంచి విడుదల పొందడానికి క్షోభ, జీవితంలో ఉన్న క్షోభలోంచి విడుదల పొందటానికి, జీవితంలో మానవ కోటి పడే క్షోభలోంచి విడుదల పొందటానికి, మానవుడు క్షోభ పడే, మానవుడు ఏ క్షోభ అయితే పడుతున్నాడు, ఏ అశాంతిలో ఉన్నాడు, అందులోంచి విడుదల పొందటానికి మనం బాబా పాదాలను ఆశ్రయించి అజ్ఞానంలోంచి విడుదల పొంది, మరి అశాంతిలోంచి విడుదల పొంది, క్షోభలోంచి విడుదల పొందటానికి మనం చేసే ప్రయత్నమే కాకుండా మనకి బాబా సహాయ సహకారములు ఉండాలి. ఉన్నదంటే మనం చేసే ప్రయత్నము వ్యవహారక సత్యం, మనం చేసే ప్రయత్నము వ్యవహారక సత్యము, బాబా యొక్క అనుగ్రహం అదేంటది పారమార్థిక సత్యం. ఇది మర్చిపోకుండా, జీవితం లేదు మర్చిపోకుండా. వేరు మనం అజ్ఞానంలోంచి విడుదల పొందటానికి మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇది వ్యవహారిక సత్యం మాత్రమే. బాబా దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి అనుగ్రహం అందుకే అదేం సత్యము, పారమార్థిక సత్యము. ఈ విషయం రెండు వాక్యాలు గుర్తుపెట్టుకోండి. నన్ను ఇక్కడ చింతపరి భక్తులు ఇక్కడ ఆహ్వానించారు, మనం అందరినీ ఆహ్వానించి ఇక్కడ ఏ ఏర్పాట్లు ఏదో చేశారు, ఇక్కడ ఏర్పాట్లు చేసి మనకి నీడ ఇవ్వటానికి షెల్టర్ కి ఏదో ఏర్పాట్లు చేశారు, మనం ఇక్కడ ఆహ్వానించినందుకు, ఈ ఏర్పాట్లు చేసినందుకు ఈ చింతపరి గ్రామస్తులకి, ఇక్కడ ఉన్న పెద్దలకి, ఈ పంచాయతీ వారికి, ఈ గుడి నిర్మించినటువంటి కార్యకర్తలకి, తాజ్మహలే కట్టిన తాజ్మహల్ కోసం వారు రాళ్ళు మోసిన వారిని మర్చిపోకుండా అన్నాడు శ్రీశ్రీ. తాజ్మహల్ ఇక బొమ్మ చూసి వచ్చేస్తున్నారు, తాజ్మహల్ కోసం ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నెత్తిని పెట్టి రాళ్ళు మూసారో, తాజ్మహల్ చూసి రావటం కాదు, తాజ్మహల్ కోసం ఎవరైతే రాళ్లు మూసారో ఆ రాళ్లు మూసే వాళ్ళు మర్చిపోకండి. ఈ మధ్య బిల్ క్లింటన్ కావున అమెరికా ప్రెసిడెంట్ ఈ మధ్య మై లైఫ్ అని ఓ బుక్ రాశాడు, అందులో తాజ్మహల్ గురించి పొంగిపోతూ ఐదు పేజీలు రాశాడు. తాజ్మహల్ కట్టినప్పుడు దాని మోసిన రాళ్ళు, దానికోసం మోసిన రాళ్ళు మోసిన వాళ్ళు మర్చిపోకండి. అలాగే ఈ బాబా ఆలయం నిర్మించినటువంటి ఈ కార్యకర్తలకి, ఈ బాబా తాపీ మేస్త్రికి, వడ్రంగు మేస్త్రికి, వాళ్ళు మర్చిపోకూడదు, బేసిక్ గా వాళ్లే కదా. మరి ఆ తాపీ మేస్త్రికి, తర్వాత ఇక్కడ ఇంకా వడ్రంగు మేస్త్రులందరికీ బాబా ఆలయం నిర్మించడానికి వాళ్ళు కూడా చాలా శ్రమ పడ్డారు. వాళ్ళందరూ ఎలా అంటే మళ్ళీ బాబా మాటలు జ్ఞాపకం వస్తున్నాయి నాకు, మీ మీద పడిగిలా ఉంది. ఒక బాబా ఏమన్నాడంటే, ఇటిక్కి ఇటిక్కి మధ్యన సిమెంట్ లేకపోతే ఇంకోటి ఏంటంటారు సున్నం, ఎలా ఇటిక్కి ఇటుకి మధ్యన అంటీ పెట్టుకుంటుంది, ఇటుకి ఇటుని ఎలా ఐక్యం చేస్తుందో, ఏది సిమెంట్ సున్నం, గురువుకి శిష్యుడికి ఉన్న శిష్యుడికి ప్రేమ అనుబంధం అలా ఉండాలని బాబా చెప్పాడు. అంటే ఇటిక్కి మధ్యన సిమెంట్ ఎలాగైతే ఐక్యం చేస్తుందో, ఒక ఇటుకుని ఇంకో ఇటుకుని సున్నాం, కానీ ఆ గురువుకి శిష్యుడికి అనుబంధం ప్రేమ అనే ప్రేమబంధం అలా ఉండాలి. అక్కడ సిమెంట్ ఇటుకుని మధ్యన అలా ఐక్యం చేస్తుందో, అలా కదలకుండా రెండు ఎలా ఉంచుతుందో, అలాగే గురువుకి శిష్యుడికి మధ్యన అనుబంధం, అది సిమెంట్ ఇక్కడ ప్రేమ. ఈ ప్రేమానుబంధం ఇక్కడ ప్రేమ, అక్కడ సిమెంట్, అక్కడ సున్నం, ఇక్కడ ప్రేమ. ఆ ప్రేమానుబంధం ఉండాలి. అది జన్మాంతరంలో అంటే ప్రతి గురువుకి సలహా చెప్పాడు. ఎవరు బాబా ఏమని చెప్పాడంటే, జన్మాంతరంలో అనుబంధం ఉంటే మీ దగ్గరకు వస్తారు, వాళ్ళని విసుక్కోకండి, వాళ్ళ మీద కోపం చేసుకోకండి అని బాబా చెప్పాడు. ఆ గురువుకి శిష్యుడికున్న అనుబంధం ఎలా ఉండాలి? ప్రేమానుబంధం. ఆ ప్రేమ ఎటువంటిది? ఆ ఇటుకిని ఐక్యం చేసి ఇదేంటది? సిమెంట్. లేదా ఇంకోటి ఏంటది? సున్నం ఏదో పెడతారు కదా సిటీ ఇటుకి ఇటుకి అలా బలంగా ఉంటానికి. ఆ గురువుకి శిష్యుడికి అనుబంధం ప్రేమ ఉండాలి, ప్రేమానుబంధం ఉండాలి అని బాబా చెప్పాడు. సరే పైనుంచి కింద పడి ఇలా ఉండేది, ఇది గౌరవం చేయకముందే మనల్ని తొందరగా మనం డిస్పర్స్ అయిపోదాం. ఓం శ్రీ సాయిరాం, 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 ఓం శ్రీ సాయినాథాయ నమః, 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 ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, సాయిరాం, రామ్ రామ్, సాయిరాం, రామ్ రామ్, సాయిరాం, రామ్ రామ్, సాయిరాం, సాయిరాం, రామ్ రామ్, రామ్ రామ్, రామ్ రామ్, రామ్ రామ్, సాయిరాం, 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 రామ్ రామ్, రామ్ రామ్, సాయిరాం, సాయిరాం, అల్లాహు అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్. అల్లాహు అక్బర్ అంటే ఏంటి? భగవంతుడే గొప్పవాడు, కానీ అది మీకు తెలియటం లేదు. ఏం చేసి మీరే అధికులు అనుకున్నప్పుడు ఇంకా భగవంతుడు గొప్పవాడు మీకు ఎలా తెలుస్తుంది? అల్లాహు అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ ఆల్, లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, లవ్, థ్యాంక్ యూ ఆల్. Thank you.